Hare Krishna. I wholeheartedly welcome His Grace Krishna Swaram Prabhu to Tirupati Dham. So Prabhu will be here for 3 days. That's today, tomorrow, and day after tomorrow, and Monday morning will be leaving. So I request all the devotees, please take advantage of this time and take His valuable association by hearing from Him. And also, I am very much pleased to inform you that this time the topic will be gratitude. Every time we give one topic to Prabhuji, like Anathanirvati, Sharanagati, and this time I just asked him, is this topic okay? He said, fine, no problems. Okay, he's very merciful. So let us hear the topic, gratitude, Kritagnata, and enlighten ourselves and make our lives very successful in Krishna consciousness. Thank you very much. Hare Krishna.
Om Jnana Timirandasya Jnana Jana Shalakaya Chakshurum Viritam Yena Tasmai Shri Gurave Namah Shri Chaitanya Manobhishtam Stapitam Yena Bhutale Svayam Rupa Kadamayam Dadati Svapadantikam Pandeham Shri Guru Shri Yutapadakamanam Shri Gurun Vaishnavansham Shri Rupam Sagrajatam Sahagana Raghunathanvitam Tam Sajivam Sadvetam Savadutam Parijana Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padhan Sahagana Dalita Shri Vishakhan Vidam Shri E Krishna Karuna Sindho Dinabandho Jagatpate Gopesha Gopika Kanta Radha Kanta Namostate Tapta Kanchana Gaurangi Radhe Vrindavaneshwari Vrishabhanusute Devi Pranamami Hari Priye Vancha Kalpatarubhyascha Kripa Sindubhyaye Vacha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namaha Sri Krishna Chaitanya Prabho Nityananda Shri Advaita Gadadhara Shivasadi Gaura Bhakta Vrinda Hare Krishna, Krishna Krishna, Hare 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 Rama, Hare Rama, Rama Rama, Hare Hare
I am extremely happy to be in the association of all the devotees here in Tirupati. Headed by His Grace Revati Ramana Prabhu. Although I acutely feel my limitations and defects when I come to Tirupati, nonetheless I look forward to coming here. Because just by being here, I feel enlightened and enlivened. So, I'm very grateful to all the Vaishnavas of Tirupati Temple for tolerating me and encouraging me to serve in spite of all my defects.
తిరుపతిలో ఈ భక్తులకి సాంగత్యంలో ఉండడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి పెద్దప్రభు విషయంలో నాలో ఎన్నో లోపాలు ఎన్నో పరిమితులు ఉన్నప్పటికీ కూడా తిరుపతి వచ్చేటప్పుడు అవన్నీ నాకు అనిపిస్తాయి. అవన్నీ అనిపించినప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేమని భావిస్తానంటే నా లోపాలను పరిమితులను చూసుకుని కూడా వాటిని దాటుకుని ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంతో జ్ఞానదాయాన్ని ఎంతో ఉత్సాహాన్ని నేను ఇక్కడ భక్తుల సాంగత్యంలో పొందుతాను. ఈ విధంగా నన్ను వీళ్ళందరూ కూడా ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు, వారికి సేవ చేసేదానికి నాకు అవకాశం ఇస్తున్నారు.
టేకింగ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ రేవతి రమణ ప్రభు I would like to start on this very important topic for the inspiration of all the devotees, the topic of gratitude. Gratitude is a foundational principle of devotional service. It is that thing which will hold us strongly in times of difficulty, in times of temptations, in times of feeling insecure or lonely. In all such times, feelings of gratitude will carry us forward.
ఈ తిరుపతిలో ఉన్న వైష్ణులందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. ఈరోజు పెద్దప్రభు యొక్క ఆశీర్వాదంతో నేను ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనందరి యొక్క ప్రేరణ కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే కృతజ్ఞత అనేటువంటిది. ఈ కృతజ్ఞత అనేటువంటిది భక్తియుత సేవలో చాలా ప్రాథమికమైనటువంటి ఆధార సూత్రం ఇది. ఈ కృతజ్ఞత ఏం చేస్తుంది, మనకి భక్తి సేవలో ఎప్పుడన్నా కష్టాలు వచ్చినప్పుడు, ప్రేరణలు వచ్చినప్పుడు, లేదంటే మనకు ఒంటరితనం వచ్చినప్పుడు, అభద్రత వచ్చినప్పుడు, ఇటువంటి వాటన్నింటి సమయాల్లో కూడాను మనల్ని పట్టి ఉంచేటువంటిది భక్తియుత సేవలో ఈ కృతజ్ఞత అనేటువంటిది ఒకటే.
Many devotees have done volumes of service, both in our movement and in the history of Krishna consciousness throughout the world, from time immemorial. However, sometimes they become discouraged. Sometimes they even leave the movement after doing so much service. When we examine what are some of the reasons why such a tragic thing happens, we can identify lack of sufficient feelings of gratitude as one of the reasons.
చాలా మంది మనం చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో కాలంగా ఈ కృష్ణ చైతన్యానికి అపారమైనటువంటి సేవలు అందించినటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళు అపారమైన సేవలు అందించిన తర్వాత కూడాను కొద్ది సమయాల్లో వాళ్ళు నిరుసాహపడిపోవడము, లేదా కృష్ణ చైతన్యం వదిలిపెట్టి వెళ్లిపోవడం, ఇటువంటివన్నీ జరుగుతుంటే కారణం ఏంటని చెప్పేసి ఒకసారి శోధిస్తే మనకు అర్థమవుతుంది. కృతజ్ఞత భావాలు అనేటువంటివి లోపించడం వల్లనే, ఆ భావాల లోపం వల్ల వాళ్ళు ఈ విధంగా దూరం అయ్యారు కృష్ణ చైతన్యానికి అని చెప్పి మనకు తెలుస్తుంది.
There is great emphasis on developing feelings of gratitude, teaching it, training children from childhood to feel grateful, not just to say thank you, but to actually feel grateful in their hearts. And out of such feelings of gratitude, render service and experience true happiness.
ఇక్కడ మన శాస్త్రాలు కూడా ఈ కృతజ్ఞత అనేటువంటి విషయం గురించి చాలా చక్కగా మనకు బోధిస్తున్నాయి. పెద్దలు కూడా పిల్లలకు చిన్నతనం నుంచే కృతజ్ఞత ఎలా కలిగి ఉండాలి అనేటువంటిది వాళ్ళు నేర్పిస్తూ వస్తూ ఉంటారు. వాస్తవంగా చెప్పాలంటే కృతజ్ఞత భావాల వల్ల మనిషికి నిజమైన ఆనందం వస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ది మహాభారత వి ఫైండ్ ఎ బ్రాహ్మణ హూ బికమ్స్ అన్గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ది గిఫ్ట్స్ దట్ హి హస్ రిసీవ్డ్. సో సమ్ రాక్షసస్ క్యాప్చర్ హిమ్. Rakshasas are cannibals and they refuse to kill him and eat him because they say, we cannot kill an ungrateful person and consume him as our meal.
Mahabharatam chustu manaku ardham avutundi, oka brahmanudu untadu. Atariki krutagnata anetundide undadu anamata. Atanu emaithe pondado vatanniti patla atanu krutagnatanu prakatinchadu. ఒకసారి ఏమవుతుందంటే అతను రాక్షసుల చేతిలో పడతాడు. నరవంశ పక్షుల చేతిలో పడినప్పుడు వాళ్ళు అతను చంపడానికి, తినడానికి నిరాకరిస్తారు. ఎందుకనంటే కృతజ్ఞత లేనటువంటి వ్యక్తిని చంపడం గానీ తినడం గానీ మేము చేయము, మా వల్ల కాదు, ఎందుకంటే అతనికి కృతజ్ఞత లేదు అని చెప్పేసి అంటారు
వాళ్ళు. just like there is rasagya or tatvagya, and the word gya means one who is in knowledge of kritagya, refers to one who is in knowledge of the favors that one has received from others. One who is fully aware of that while he is conducting his life.
ఇక్కడ కృతజ్ఞ అనేటువంటి పదంలోని జ్ఞ అంటే తెలిసినవాడు, రసజ్ఞ తత్వజ్ఞ అన్నట్లు. కృతజ్ఞ అంటే జ్ఞానం కలిగినవాడు. ఏం జ్ఞానం కలిగినవాడు? తోటి వాళ్ళ నుంచి ఏవైతే తాను పొందాడో ఆ పొందినటువంటి అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకున్నటువంటి వాడు. వాటిని గుర్తుపెట్టుకుని వాటి పట్ల జ్ఞానం కలిగి దాని ప్రకారంగా తన జీవితాన్ని సాగించేటువంటి వాడు కృతజ్ఞ.
సో దిస్ ఇస్ అ వెరీ అమేజింగ్ వర్డ్ ఇన్ సంస్కృత్. What it really refers to is somebody who is conducting his life with a full awareness of all the gifts that he is receiving and he has received in various ways, ultimately from Krishna, but through various agencies of Krishna, parents, teachers, members of the society, devotees, animals, even sometimes inanimate objects. They remind you of Krishna. So he is always grateful for all these wonderful arrangements that Krishna makes so that he can conduct his own service to the Supreme Lord with clarity, with purpose, and with a enthusiastic desire.
ఇక్కడ ఈ కృతజ్ఞత అనేటువంటిది కలిగి ఉండడం వల్ల శాస్త్రాల్లో చూడండి అసలు ఎంత చక్కగా చెప్పారు దీని గురించి. ఈ మనం ఏవైతే ఇప్పటి వరకు పొంది ఉన్నామో పొందుతున్నామో ఆ బహుమతులు ఆ వాటన్నిటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల ఏమవుతుందంటే మన చివరికి వీటన్నింటి మనం పొందుతుంది కృష్ణు నుంచే. కానీ కృష్ణు నుంచి వివిధ రకాల ప్రతినిధుల రూపంలో ఇవన్నీ మనం పొందుతున్నాం. తల్లిదండ్రులైతే, గురువులైతే, సమాజంలో తోటి సభ్యులు, చివరికి జంతువులు అయితే, చివరికి కదలేని వస్తువులు అయితే కూడా వాటి నుంచి మనం పొందినటువంటి మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, మన కృష్ణ గుర్తుకు తెప్పిస్తున్నాయి. ఇవన్నీ నేను కృష్ణ ద్వారా పొందుతున్నాను అనేటువంటిది మనకు తెప్పించడం వల్ల మనం ఏమవుతుంది, కృష్ణుడు చేసేటువంటి సేవ ఎంత స్పష్టంగా, ప్రయోజనపూర్వకంగా, ఎంత ఉత్సాహంగా మనం చేయగలుగుతాం.
శ్రీల ప్రభుపాద్ ఇన్ ది ప్రపోర్ట్ ఆఫ్ ఫస్ట్ క్యాంటో 16 చాప్టర్ వర్స్ నంబర్ 30 ఆన్వర్డ్స్ దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ క్వాలిటీస్ ఆఫ్ కృష్ణ దట్ ఇస్ ప్రెసెంటెడ్ ఇన్ దిస్ ప్రపోర్ట్. And in this verse, one of the qualities is knowledge. The Supreme Lord has unlimited knowledge. And in the purport, Prabhupada analyzes what knowledge is. The 14th quality, knowledge, can be further extended into 5 subheadings, namely intelligence, gratefulness, power of understanding the circumstantial environments of place, object and time, perfect knowledge of everything, and knowledge of the self. So this is the second item in identifying who is a knowledgeable person. If he is ungrateful, his knowledge has no value.
ఇక్కడ కృష్ణుడి యొక్క లక్షణాలు వివరించారు భాగవత మొదటి స్కందం 16 అధ్యాయంలో. కృష్ణుడి యొక్క లక్షణాలు వివరిస్తూ ఒకటేమిటంటే కృష్ణుడు సంపూర్ణ జ్ఞానవంతుడు అన్నమాట. ఆ కృష్ణుడు సంపూర్ణ జ్ఞానవంతుడైన లక్షణాన్ని వివరించినప్పుడు ఆ లక్షణానికి సంబంధించి అక్కడ భాష్యంలో ప్రభుపాలు ఎవరు చెప్తున్నారంటే మళ్ళీ జ్ఞానాన్ని 5 భాగాలుగా విభజించారంట. ఏమిటి 5 భాగాలు అంటే, ఒకటి బుద్ధి, రెండోది కృతజ్ఞత, మూడోది అక్కడున్న దేశకాల పాత్రల ప్రకారంగా పరిస్థితిని అర్థం చేసుకోవడం, నాలుగోది సర్వత్ర కూడా అవగాహన కలిగి ఉండడం, ఐదోది ఆత్మ పట్ల అవగాహన కలిగి ఉండడం. ఈ 5 కలిగి ఉంటే జ్ఞానం ఉన్నారంట. అంటే ఇందులో చూడండి, రెండో వాక్యమే కృతజ్ఞత. ఎవరైనా సరే కృతజ్ఞత కలిగి లేరు అంటే అతనికి ఉన్నటువంటి జ్ఞానం అంతా వ్యర్థం అని చెప్పి దీని నుంచి మనకు అర్థమవుతుంది.
Only fools are ungrateful to their benefactors. The Lord, however, does not require benefit from anyone besides himself because he is full in himself. Still, he feels benefited by the unalloyed services of his devotees. The Lord feels grateful to his devotees for such unsophisticated, unconditional service and tries to reciprocate it by rendering service, although the devotee also has no such desire in his heart. The transcendental service of the Lord is itself a transcendental benefit for the devotee, and therefore the devotee has nothing to expect from the Lord.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కేవలం మూర్ఖులు మాత్రమే వాళ్ళు పొందినటువంటి వాటికి వాళ్ళు కృతజ్ఞత ప్రకటించకుండా ఉంటారంట. భగవంతుడి విషయానికి వస్తే ఆయన సర్వసంపన్నుడు, ఒకరి నుంచి ఆయనకి ఏం అవసరం లేదు. కానీ ఆయన కూడా ఒక్కోసారి కృతజ్ఞత భావం తన భక్తుల పట్ల ప్రకటిస్తుంటాడు. ఎందుకంటే భక్తులు చేసేటువంటి ఆకళంకమైనటువంటి ఏదైతే పవిత్ర భక్తియుత సేవ ఉంటుందో దానికి భగవంతుడితో తాను ప్రయోజనం పొందినట్టు భావించి తాను ప్రయోజనాన్ని పొందినందుకు భక్తులకు రుణపడి ఉంటూ భక్తులకు దానికి గాను ప్రతిస్పందిస్తుంటాడంట. భక్తులకేం మళ్ళీ భగవంతుడి నుంచి కావాలని వాళ్ళు కోరుకోరు. ఎందుకంటే భగవంతుని చేసే పవిత్రమైన భక్తియుత సేవే మాకు ఫలితం అని వాళ్ళు భావిస్తారు. కాబట్టి భగవంతుని నుంచి విడిగా ఫలితాన్ని కోరుకోరు వాళ్ళు.
So, Krishna bhakti or Krishna prema cannot be performed in ignorance. It's a state of knowledge. Krishna bhakti is a state of enlightenment, the natural state of the soul in his loving relationship with Krishna, where he is filled with samadhi gyan, avideya gyan, and prayojana gyan. So, if somebody is ungrateful, then he will never be able to develop Krishna bhakti, because ungratefulness is a symptom of ignorant persons. There is some ignorance in the heart of what is, who am I and what the Lord is and all the things that Krishna is arranging for us. There is some ignorance in the heart, and because that ignorance is there, one can never attain Krishna bhakti properly. So those who are sentimental, sahajiyas and so on, instead of rendering service to the Lord, they try to enjoy the Lord. And they think that is love of God. But actually, this is born out of an ignorance, because they don't understand how indebted they are to Krishna for all the things that he is providing. And out of that feeling of indebtedness, how one renders service perpetually.
Krishna bhakti, Krishna bhava anatuvi ajnanamlo acharinchalsinatuvi kavali. అవి ఖచ్చితంగా జ్ఞానంతో చేయవలసినటువంటి, ఏం జ్ఞానం అంటే సంబంధ జ్ఞానము, అభిజయ జ్ఞానము, ప్రయోగ జ్ఞానము, ఇవన్నీ ఉండాలి. వీటితో మనం ఆ కృష్ణ భక్తి అనేటువంటిది ఆచరించాల్సి ఉంటుంది అనమాట. ఈ అజ్ఞానం యొక్క ఒక లక్షణం ఏంటంటే అతని కృతజ్ఞత అనేటువంటిది ఉండదు. మరి కృతజ్ఞత లేని వాడిని అజ్ఞానం ఎందుకంటామంటే అతనికి తనెవరో తెలియదు, భగవంతుడు ఎవరో తెలియదు, భగవంతుడి నుంచి తను ఏం పొందుతున్నానో ప్రయోజనాలు తెలియదు, అందువల్ల అతని కృతజ్ఞత లేదు. అటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే చేసే భక్తి అంతా కూడా మూఢనమ్మకంతో చేస్తుంటాడు, లేదా సహజీయత్వంగా చేస్తుంటాడు. సహజీయత్వంగా చేయటం అర్థం ఏంటంటే వాడికి నేను కృతజ్ఞుణ్ణి, ఆయన దగ్గర నుంచి ఎందుకు పొందుతున్నాననేటువంటి కృతజ్ఞత భావం లేకుండా భగవంతునికి సేవ చేయాల్సిన పోయి భగవంతునే భోగించాలని చెప్పి ప్రయత్నిస్తుంటారు. ఇది వాళ్ళ యొక్క గొప్ప అజ్ఞానం అన్నమాట.
ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఫీల్ గ్రేట్ఫుల్ ఇఫ్ యూ ఫీల్ వెరీ సుపీరియర్ ఆర్ కంప్లేసెంట్ ఆర్ వీ థింక్ వీ నో సంథింగ్ ఆర్ వీ థింక్ దట్ వీఆర్ పర్ఫెక్ట్ దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫీల్ గ్రేట్ఫుల్ బికాస్ దెన్ no matter what is given to us, we will always expect something more. But if we can recognize our true insignificant and our fallen position, then feelings of gratitude can very quickly develop, because even the smallest thing that is given to us will mean a lot.
Nenu adaragane peddavanni ledha adaniki pratyardhini naaku kontha telusu ledante naaku chaala telusu నాకు ఇంకే తెలుసుకోవాల్సింది లేదు, ఇటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తికి కృతజ్ఞత భావాలు అనేటువంటి పుట్టం. ఎప్పుడైతే మనకి నిజమైనటువంటి తుచ్చమైనటువంటి అల్పస్థితిని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు కృతజ్ఞత భావాలు తొందరగా పుట్టుకొస్తాయి. అప్పుడు మనకి నిజమైన తుచ్చమైన స్థితి తెలుసుకున్నప్పుడు ఏ కొద్దిపాటి ప్రయోజనం మనం పొందినా కానీ దాని పట్ల ఎంతో కృతజ్ఞత భావం మనలో వస్తుంది అన్నమాట.
So many understandings are coming thanks to your mercy. Things that I did not realize before, to be honest with you. As I'm speaking, I'm understanding more about this subject. So, since gratitude is a feature of a person in knowledge, you cannot just cultivate gratitude in isolation of other items of knowledge. You have to be situated in knowledge to really feel fully grateful. So there are certain things that one has to do in one's life to not obstruct being situated in knowledge. For example, if we don't control our senses, then we will be in a bodily conception of life, and when you're in a bodily conception of life, there's already ignorance. And therefore, to recognize fully the mercy that we are receiving from Krishna, would be impossible. So we have to very carefully situate ourselves in a position where we are not further bombarding ourselves with ignorance or situations which bring ignorance upon ourselves. One of them is sense, lack of sense control. Another is bad association. Another is, you know, collecting more than necessary. These things are due to ignorance and becoming attached to those things we are collecting. And when these things happen, then our gratitude will proportionately go down. And the foundation of our Krishna prema will be very shaky.
ఇక్కడేమవుతుందంటే ఈ అసలు ఈ చర్చనీ అంశం చాలా విశేషమైనటువంటిది కాబట్టి నిజంగా ఇక్కడున్నందుకు వీళ్ళందరికీ నేను రుణపడి ఉండాలి. చెప్తున్న కొద్ది నాకు కొత్తగా అర్థమవుతుంది ఈ విషయం. ఈ కృతజ్ఞత అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను జ్ఞానవంతుడు అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. జ్ఞానం నుంచి విడిగా కృతజ్ఞత నేర్చుకోవడం అంటే కాదు, జ్ఞానంలోనే కృతజ్ఞతను ఒక భాగంగా చేర్చుకుని మనం నేర్చుకోవాలన్నమాట. దానికని మనం ఏం చేయాలంటే ఎప్పుడు జ్ఞానంలో ఉండాలంటే ఆ జ్ఞానం నుంచి మనల్ని ఆపేటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి, ఆ అంశాలకి మనం దూరంగా ఉండాలి. ఉదాహరణకు ఒకటి ఇంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియాలను సరిగ్గా నిగ్రహించుకోకపోతే ఏమవుతుంది, శరీరం మీద మనకి మమకారం పెరుగుతుంది. అది ఒక అజ్ఞానం. అజ్ఞానం అంటే అందులో ఆ అజ్ఞానంలో ఉన్న వ్యక్తి కృష్ణుడి నుంచి తాను ఎంత దయను పొందుతున్నా అనేటువంటిది అతను గుర్తించలేడు. దానివల్ల అతను నిజంగా కృష్ణ భక్తిని గాని కృష్ణ ప్రేమను గాని అతను పాటించలేడు, ఆ స్థాయిలో అతను నిలవలేడు అనమాట. అందుకని ఏం చేయాలంటే ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా కలిగి ఉండాలి. మనం ఇంద్రియ నిగ్రహం నుంచి జారిపోవడం అనే దాని నుంచి ఎప్పుడు దూరంగా ఉండాలి, ఇది ఒకటి. రెండవది ఏమిటంటే దుష్ట సాంగత్య నుంచి దూరంగా ఉండాలి. మూడోది ఏమిటంటే ఎక్కువగా అనవసరమైనటువంటి కూడ పెట్టుకోవడం అనేటువంటిది మనం ఆపివేయాలి. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మనలో అజ్ఞానాన్ని కలిగించి ఆ అజ్ఞానం వల్ల మనకి కృతజ్ఞత భావం అనేటువంటి దాన్ని తగ్గించేటట్టు చేస్తాయి.
సో గ్రాటిట్యూడ్ ఇస్ అ ఫౌండేషనల్ ప్రిన్సిపల్. ఐ హావ్ బీన్ థింకింగ్ అలాట్ అబౌట్ దిస్ ఫౌండేషన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. వెన్ వీ వాక్ ఇన్ టు ఎ నైస్ బిల్డింగ్ లైక్ దిస్ వన్, we most of us appreciate the nice lights, the curtains, the paintings, the floor, the table. We might even appreciate the devotee sitting here, but very few of us really ask about what is the quality of foundation. Revati Raman Prabhu has been, he has started the temple from its ground and built it. He has had hundreds of highly elevated visitors. Has anyone asked you what is the foundation of this building? Same thing with Chicago Temple. It's not so nice. It's a very old building. We have a 1916 building, almost 90 years, or 95 years old. And the floor is very beautiful. It's hardwood floor, very large temple room, and the walls are nicely painted. It's like Jaipur Palace. That's how it is done. Because the last administration was a Gujarati temple president. So he had everything done in Gujarati style, very nicely. So I get so many visitors. They all praise the temple. They praise the gift shop, they praise the prasadam, they praise the deities, some of them, not all of them. And they praise the music. But so far, there's not a single person who's asked me, what is the foundation of this building?
ఇక్కడ కృతజ్ఞత అనేటువంటిది మనకి కృష్ణ చైతన్యానికి పునాది సూత్రం అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. పునాది అనే మాట గుర్తుకొచ్చేసరికి ఇక్కడ నేను ఆలోచిస్తున్నాను. ఇక్కడ మనం ఇక్కడ మందిరం లోపలికి రాగానే ఈ లోపల అన్ని బాగున్నాయి అనమాట. గోడకి రంగులు బాగున్నాయి, పరదాలు బాగున్నాయి, నేల ఈ బల్లలు అన్ని కూడా చాలా బాగున్నాయి, మందిరం చాలా బాగుంది. మరి ఈ మందిరానికి పునాది ఏమిటి? ఇప్పుడు పెద్ద ప్రభు దీని పునాదుల్లోకి నుంచి తీసుకుని వచ్చారు ఈ మందిరాన్ని. వందలాది మంది సందర్శకులు ఆయన దగ్గరికి వచ్చారు. ఎవరైనా ఒకసారి అడిగారా మందిరాలు అన్ని బాగున్నాయని మెచ్చుకుంటారు, మందిరానికి పునాది ఏంటని ఎవరైనా అడిగారా? చికాగో మనిషి కూడా అంతే. అక్కడ చక్కటి గట్టి కలపతో చేసినటువంటి నేల ఉంటుంది, తర్వాత గోడలన్నీ కూడా జైపూర్ రంగులతో ఉంటాయి. ఎందుకంటే ముందున్నటువంటి రాజస్థానీ అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి ఆయన దాన్ని అట్లా తీర్చిదిద్దాడు. అది దాదాపు 1916 భవంతిది, 95 సంవత్సరాలు అయిపోతుంది. అయితే వాళ్ళంతా వచ్చి ప్రసాదం బాగుంది, అక్కడ ఉన్నటువంటి దుకాణం బాగుంది, బహుమతుల దుకాణం బాగుంది అది ఇది అంటారు. కానీ దాని యొక్క మందిరానికి పునాది ఏమిటి అనేటువంటిది అడుగుతారంటే ఎవరు అడగరు.
సో వన్ ఆఫ్ ది ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ ఇస్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ ఫీలింగ్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. బికాస్ వెన్ దాట్ ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్, వట్ ఎవర్ యు బిల్డ్ ఆన్ ఇట్ ఇస్ గోయింగ్ టు క్రాష్. వి మే బిల్డ్ అ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్, వి మే బిల్డ్ ఎ నంబర్ ఆఫ్ డివోటీస్, వి మే బిల్డ్ యు నో సో మెనీ నైస్ థింగ్స్ ఫర్ అవర్ మూమెంట్. But without these foundational principles, we are really going to have a dangerous superstructure resting on a weak foundation.
ఇక్కడ పునాది సూత్రాల్లో అనేక సూత్రాల్లో ఒక ముఖ్యమైన సూత్రం కృతజ్ఞత భావం. ఆ కృతజ్ఞత భావం అనేటువంటి పునాది సూత్రం లేకుండా ఉంటే ఏమవుతుందంటే, మనం ఎన్నెన్నో పెద్ద పెద్ద పథకాలని, నిర్మాణాలని, భక్తులను పెంచడం అని ఇంకెన్నో కార్యక్రమాలు మనం చేపట్టవచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం ప్రమాదం మన కోసం పొంచి ఉంటుంది. ఎందుకనంటే బలహీనమైన పునాది మీద కట్టిన నిర్మాణం ఎప్పుడైనా ప్రమాదమే కదా భవిష్యత్తులో.
రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ పేరెంట్స్ ట్రై టు టీచ్ దర్ చిల్డ్రన్ టు అట్లీస్ట్ సే థ్యాంక్ యూ ఫర్ థింగ్స్ దట్ దే రిసీవ్. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ పర్టికులర్లీ ఇన్ మోడర్న్ సొసైటీ ద వర్డ్స్ అండ్ ద ఫీలింగ్స్ డోంట్ నెసరీ కరస్పాండ్. వి సే వర్డ్స్ which we don't mean with our hearts. We say thank you more as a custom or tradition, and the word doesn't have the same impact. This is a general principle. Someone who is feeling deeply what he speaks, that will have transforming power. Someone who doesn't feel deeply what he speaks, it won't have transforming power. This is good for both negative and positive things. Suppose I feel very strongly negatively about someone and I speak even a little bit about that person, it will have a negative effect on you very quickly. But suppose I feel very deeply positive about someone else and I speak about that person, it will have a very positive effect on the other person. So the modern society, we are teaching people the behavioral symptoms of grateful person. But the consciousness of a grateful person we are not teaching. Because gratitude is at the level of consciousness. You can teach a computer to say thank you. You know, for example, even when you enter a city like Hyderabad, the city puts thank you for coming to Hyderabad. It doesn't mean it. You know, the person who put it long time ago, 100 years ago, he might have meant it. And the people who are now governing, they don't mean that thank you. So it's just a symbol of something, but the actual meaning of that symbol is not meant at all. We can train a computer to say thank you, like in our airports, or, you know, the airports have two messages that keep alternating. Thank you for your business, and sorry for the delay.
ఇక్కడ చిన్నపిల్లలకి అందుకని పెద్దవాళ్ళు చిన్నతనం నుంచి నేర్పిస్తుంటారు, ఏదైనా వస్తువులు నేను పొందితే, ఏదైనా వస్తువులు నీకు ఎవరైనా ఇస్తే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి అనేసి. ఎందుకనంటే కృతజ్ఞత భావం చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్పిస్తున్నారు. రాను ప్రస్తుత కాలంలో ఏంటంటే మాటలకిన భావాలకి పూర్తిగా వ్యత్యాసం ఏర్పడిపోయింది అనమాట. మనం ఏదైతే మాట్లాడుతున్నామో హృదయంలో ఆ భావం అనేటువంటిది మనలో ఉండదు అనమాట. ఈ కృతజ్ఞత అనేటువంటిది అందుకని ఏమైంది, మనం ఎవరికైనా ఏదైనా మనం పొందితే వాళ్ళ దగ్గర నుంచి వస్తువు వాళ్ళు ఇస్తే కృతజ్ఞతలను నోటితో చెప్తాము, లోపల నుంచి ఆ భావం ఎటువంటిది లేదనమాట. కాబట్టి ఆ చెప్పినటువంటి మాటకి నిజమైనటువంటి ప్రభావం ఉండదు. అప్పుడు మనం మాటలు ఎలా చెప్తామంటే, ఏదో ఒక ఆచారంగా చెప్పాలి కాబట్టి చెప్పడము, లేదా సాంప్రదాయంగా చెప్పేస్తాం తప్పితే హృదయభావంతో మనం చెప్పము. కానీ హృదయభావంతో ఏదైనా మనం చెప్తే అది అనుకూలం అనండి, వ్యతిరేకం అనండి, ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. నీ పట్ల నాకు ఏదైనా వ్యతిరేక భావన ఉంటే ఆ వ్యతిరేక భావంతో నేను నీ గురించి కొంచెం మాట్లాడినా కానీ దాని మీద అది నీకు చాలా వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే నేను హృదయభావంతో చెప్తున్నాను కాబట్టి. ఇదే కృతజ్ఞత భావంలో మనము పెంపొందించుకోవాలన్నమాట. ఇంకొకటి ఏమంటే, ప్రస్తుత సమాజంలో పెద్ద పెద్ద మహాత్ముల యొక్క కృతజ్ఞత భావాలకు సంబంధించినటువంటి ప్రవర్తన చెప్తూ ఉంటారు, వాళ్ళకి చైతన్యం గురించి ఎవరు చెప్పరు అనమాట. కానీ కృతజ్ఞత భావం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తున్నది, చైతన్యానికి సంబంధించిన స్థాయిలో ఉందన్నమాట. అంతేగాని కేవలం ప్రవర్తన స్థాయిలో లేదది. ఇప్పుడు ప్రభు చెప్పినట్టుగా హైదరాబాద్కి వెళ్లే ముందు హైదరాబాద్కి వచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పేసి ఏదో ఉంటుంది. వాస్తవానికి అది పెట్టినోడు కదా, ఎందుకు పెట్టాం వాళ్ళకి తెలియదు. ఎవరో 100 సంవత్సరాల క్రితం నిజంగా భావనతో పెట్టుంటాడు ఆ బోర్డు, ఇప్పుడున్న వాళ్ళు దాన్ని ఆచారం గట్టే జరుపుకుంటూ వస్తున్నారు తప్పితే నిజమైన భావం వారికి లేదనమాట. అక్కడ మనం చూస్తుంటాం విమానాశ్రయంలో కూడాను ఏమని ఉంటుంది, మీరు వచ్చినందుకు మా దగ్గర ప్రయాణం చేస్తుంది మీకు ధన్యవాదాలు, ఆలస్యమైనందుకు క్షమించండి అనేసి ఉంటుంది. రెండే వాక్యాలు వస్తుంటాయి. అయితే కంప్యూటర్ కూడా మనం నేర్పించవచ్చు, కూర్చున్నప్పుడు అది ధన్యవాదాలు అని చెప్పి చెప్పడం దానికి నేర్పించవచ్చు, కానీ అది నేర్పించినట్టే ఉంటుంది అనమాట, భావం ఏం కనపడదు.
The computer is not conscious of what it's saying. It's been programmed by somebody just to attract, you know, people to do something. But there's no consciousness in the computer. So we can also, when we are not consciously aware of why we are thanking people and how we are actually feeling for all the services and gifts that they offered us, then that is not real gratitude. That, in fact, it's harmful. Because it makes you think that you're nice, but it's just the position of a polished animal. That's all it is. You know, instead of, you know, it would look very awkward if I didn't say thank you to someone who brought me some water. So I say thank you. But I don't really mean it. I don't feel anything towards him. I certainly don't feel like reciprocating the service he's giving. Rather, I feel he should give me more. Why has he brought me in this glass? He should have brought me in silver tumbler. I feel all these things. So, unless that feeling of gratitude is cultured, that means an awakening of consciousness is brought in, then expressions of gratitude alone are not sufficient.
కంప్యూటర్ కి మనం ధన్యవాదాలు అని చెప్పి నేర్పిస్తే అది చెప్తుంది దేనికోసం, వచ్చిన వాళ్ళని ఆకర్షించడం కోసం చెప్తుంది అంతే, దానికేం చైతన్యం లేదు, ఊరికనే చెప్తుంది అంతే. మనం కూడా అట్లా ఎవరైనా ఏదనిస్తే ఊరికనే ధన్యవాదాలని చెప్పడమే, నిజంగా హృదయంలో ఆ కృతజ్ఞత భావం అనేటువంటి దాంతో మనం చెప్పకపోతే అదేమవుతుంది, ఒక రకంగా హాని అవుతుంది మనకి. ఎందుకు హాని అవుతుందంటే మనం అనుకుంటాం నేను ప్రతిడికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను, నేను మంచి స్థితిలో ఉన్నానని చెప్పేసి అనుకుంటాము, కానీ హృదయంలో భావన అనేటువంటిది లేదు. ఎవరైనా సరే ఇప్పుడు అది ఎట్లా అయిపోతుందంటే, ఒకరికి ఎవరైనా మంచిని లభించారనుకో వాళ్ళకి ధన్యవాదాలను చెప్పకపోతే వాళ్ళు ఏమని అనుకుంటారేమో, అందుకే చెప్పాలి నోటితో, హృదయంతో నిజంగా అతను ఎందుకు తెచ్చాడు, ఏ భావంతో తెచ్చాడు, మనకి ఈ రకమైనటువంటి రావన్నమాట. ఆ విధంగా రాను ఏమైపోతుంది, ఇలా మనం అలవాటు చేసుకుంటే ఈ వ్యక్తి నాకు ఎన్ని బహుమతులు ఇచ్చాడు, ఎన్ని సేవలు ఇచ్చాడు, వాటి పట్ల నేను ఎట్లా కృతజ్ఞత దీనికి ప్రకటించాలి, ఇవన్నీ మనకి రావన్నమాట. వాళ్ళు ఇస్తున్నారు మనం తీసుకుంటున్నాము అంతే. ఇంకొకసారి ఏమైపోతుందంటే ఇంకా ఎక్కువ నాకు ఇవ్వలేకపోయాడా, మామూలు గ్లాసులు అంది ఇచ్చాడు, మంచి వెండి గ్లాసులు ఇవ్వలేకపోయాడా, ఇవన్నీ లోపలుంటాయి. నోటితో ఊరికనే ధన్యవాదాలు అని చెప్తాం.
So a necessary condition to feel humble, to feel grateful, is to feel humble, at least to some degree. If I think that I deserve so many things, then I will never be grateful. You know, I deserve to, you know, a nice room, and they, you know, I deserve a room with a nice bathroom, and they give me only, you know, half a bathroom or something like that. So in this way, if one thinks that I deserve something, then the true feelings of gratitude cannot develop in that person, because actually when we think I deserve something, it's a position of ignorance. It's not a position of knowledge. I deserve, by my activities and by my position, what I deserve is to be punished. But I think that I deserve so many praises and good words and kindnesses and good reception and so on. So it's a position of ignorance. It's a position where I'm covered by false ego. So as soon as that false ego covering is there, consciousness is covered. And when consciousness is covered, the full depth of gratitude won't manifest in the heart.
ఈ కృతజ్ఞత భావం అనేటువంటిది మనలో రావాలంటే దీనికి గాను మనకి కాస్త వినయమైనటువంటిది ఉండాలి. వినయమైనటువంటే మనకే మనం ఇది నాకు దక్కాల్సిందే, ఇది దక్కలేదే అనేటువంటి భావన మనకు ఉండకూడదు అనమాట. అది వినయంలో మనకి చక్కగా అలవడుతుంది. మనం అప్పుడు వినయంలో ఏది ఇచ్చినా తీసుకుంటాం. అవినయం లేనటువంటి వ్యక్తి ఏమనుకుంటాడంటే, నాకు మంచి గది మంచి స్థానాల గది కావాలనుకున్నాను, గది బాగుంది కానీ స్థానాలు గది సరిగా లేదే, నా స్థాయికి నా స్థితికి నా హోదాకి అది నాకు దక్కాల్సిన దక్కలేదే నాకు. ఈ విధంగా ఎప్పుడైతే మన హోదా ప్రకారం నాకు ఇది దక్కాలని అనుకుంటామో, అంతవరకు నిజమైన కృతజ్ఞత భావం నీకు రాదు. నిజంగా చెప్పాలంటే నా హోదా ప్రకారం నాకు భయంకరంగా శిక్ష పడాలి, కానీ అది లేదు. నేనేమనుకున్నా నా హోదానికి నాకు మంచి గౌరవం రావాలి, మంచి ఆహ్వానం రావాలి, మంచి సౌకర్యాలు సదుపాయాలు అన్ని దొరకాలి, అందరూ నన్ను గౌరవించాలనుకుంటున్నాను. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఈ హోదా ప్రకారంగా నాకు ఇది దక్కాలని కోరుకుంటారో, అజ్ఞానం అది, ఆ అజ్ఞానం ఏం చేస్తుంది, నీలో అహంకారం అనే దాన్ని మిథ్య అహంకారాన్ని పెంచుద్ది. ఆ మిథ్య అహంకారం వల్ల నీకు నిజమైన కృతజ్ఞత భావం అనేటువంటిది లోన్ నుంచి రాదు.
సో రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ వి షుడ్ టీచ్ ద చిల్డ్రన్ హౌ వి ఆర్ డిపెండెంట్ ఆన్ కృష్ణ ఆన్ గాడ్. వి ఆర్ గెటింగ్ ది సన్ లైట్ ది మూన్ లైట్ ఎవ్రీథింగ్ ఇస్ రెస్టింగ్ ఆన్ సన్ ఈవెన్ ది మూన్ ఇస్ రెస్టింగ్ ఆన్ ది సన్. Krishna gives us nice rains, nice water to drink. He gives us beautiful gardens and trees and herbs and so many things which we couldn't even have asked. We couldn't have asked Krishna, I want medicine, because unless he gives you knowledge that medicine is necessary for curing disease, that thought won't even come to you. What you need, you can't even recognize what you need if Krishna doesn't give you that. So right from childhood, a sense of dependency should be taught to children. And this is missing in our culture. And one of the, we come from that same pool of persons who went to school and we never learned our dependency upon Krishna. None of our lessons taught us we're dependent on Krishna. We learned so many things, but not one lesson which taught us how we are dependent on Krishna. What that does is, when you don't recognize your dependency on Krishna, then your consciousness goes into how you can make arrangements for your own self by exploiting resources around you. And when you go into that kind of thinking pattern, I can exploit this, I can exploit that, then you're thinking that it's due to your intelligence that you've done these things. And because you think that it's due to your intelligence you've done these things, even when somebody helps you, you think that you have only induced them to help you. By your own intelligence, you have created a circumstance where they were able to help you, and therefore you really don't feel grateful.
చిన్నపిల్లలకి చిన్నదనం నుంచి కృష్ణ మీద ఆధారపడడం అనేటువంటిది నేర్పించాలి. అందుకనే ఇప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా సూర్యుడి మీద ఆధారపడి ఉన్నాడు. కాబట్టి మనం ఎంతో రుణపడి ఉండాలి వాళ్ళ పట్ల. తర్వాత భగవంతుడు మనకి కృష్ణుడు సూర్యుని ఇస్తున్నాడు, చంద్రుని ఇస్తున్నాడు, వర్షాలు ఇస్తున్నాడు, నీటి తీస్తున్నాడు, చెట్లు, ఉద్యానవనాలు, వనమూలికలు, ఔషధాలు. వాస్తవానికి ఇవన్నీ కృష్ణుడు మనకి ఇచ్చేటువంటివే, ఇవన్నీ మనమే అడిగింది కాదు. ఇప్పుడు ఔషధం అనేటువంటిది ఒకటి కృష్ణుడు మనకి ఏర్పాటు చేశాడు కాబట్టి రోగం వచ్చినప్పుడు అది వేసుకోవాలని మనకు అర్థం అవుతుంది. నిజం చెప్పాలంటే మనకేం అవసరం మనకే తెలియదు, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనం వాటిని ఉపయోగిస్తున్నాం. ఈ విధంగా ఈ చిన్నతనం నుంచి కృష్ణ మీద ఆధారపడడం అనేటువంటి మనం నేర్పించాలి. మనమంతా ఎటువంటి పూర్వపరాల నుంచి వచ్చామంటే మనకి చిన్నప్పుడు ఎన్నో చదువుకున్నాం గానీ ఎక్కడ కూడా మన కృష్ణ మీద ఆధారపడడం అనేటువంటిది పాఠం ఎక్కడ లేదు. ఎన్నో విషయాలు నేర్చుకున్నాము మన చదువుల్లో, కృష్ణ మీద ఆధారపడడం అనేటువంటిది మనం నేర్చుకునే లేదు. ఈ కృష్ణ మీద ఆధారపడడం అనేటువంటి నేర్చుకోకపోతే ఏమవుతుందంటే ప్రతి ఒక్క విషయానికి కూడా మనము మన మీద ఆధారపడడం నేర్చుకుంటాం. మనం ఏం చేస్తాం, మన చుట్టుపక్కల వాతావరణ పరిస్థితిని మనకి సర్దుబాటు చేసుకుని వీటి ద్వారా నేను దుర్వినియోగపరచుకున్న వీటిని నేను ఆనందించాలని ప్రయత్నిస్తాం. ఇట్లా ఎప్పుడైతే ప్రయత్నిస్తామో అప్పుడేమనుకుంటామంటే నా బుద్ధి వల్ల వీటన్నింటిని నేను ఉపయోగించుకుని నేను పైకి వస్తున్నాను అనుకుంటాం. అటువంటి సమయంలో ఎవరైనా నీకు సహాయం చేస్తే కూడా ఇతను నా బుద్ధి నా తెలివితేటల వల్ల ఇతరే నాకే సహాయం చేసినట్లుగా నేను చేసుకున్నాను, అతనికి అతను వచ్చి నాకు సహాయం చేయలేదు, నేనే అతను నాకు సహాయం చేసినట్టుగా నేను ప్రేరేపించాను అతన్ని అనుకుంటావు. ఆ విధంగా సహాయం చేసిన కూడా నువ్వు గుర్తించలేవు.
So, an essential part of education should be everything we teach right from childhood should bring this sense of dependency upon Krishna. If that is not taught, then the education becomes atheistic. And then these things become just decorations of a dead body. Because even if I say thank you, it is just a customary thing. I don't mean it. It's just a computer type of thank you. So if you really want people to behave with proper, if you want human beings, human civilization, then you have to teach people their natural dependency on Krishna and how to reciprocate with all the gifts that Krishna is giving us.
ఇక్కడ అందుకనే మనము కృష్ణ మీద ఆధారపడ్డం అనేటువంటిది ఖచ్చితంగా చిన్నతనం నుంచి నేర్పించాలి. అది నేర్పించకపోతే ఏమవుతుందంటే వాళ్ళు కృతజ్ఞత అనేటువంటిది కంప్యూటర్ నేర్పించినట్లుగా అంత కృత్రిమం అయిపోతుంది అనమాట. నిజమైనటువంటి భావం వాళ్ళకి ఎక్కడ కూడా రాదు. కాబట్టి కృష్ణ మీద మనం పూర్తిగా ఆధారపడ్డాము అనేటువంటిది వాళ్ళకు నేర్పించినప్పుడే నిజమైన కృతజ్ఞత భావం అనేటువంటిది వాళ్ళు పొందేటువంటి బహుమతుల పట్ల, వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల వాళ్ళకి కలుగుతుంది.
టెక్నాలజీ మేక్స్ ఎవ్రీథింగ్ వెరీ కాంప్లికేటెడ్ because the very definition of technology is to try to do things without the help of God. We think that I can replace God by having, for example, pumps. I can pump water up to the 100-story building and then I turn a tap on, water comes. So I don't really understand that God is giving me water. Similarly, I turn one switch on, air conditioner comes. I turn another switch on, heat comes. I go to the kitchen and turn the stove on. So I don't realize the relationship of these things to God. Try to understand, this is all ignorance. As long as there is ignorance of these things, then true gratitude cannot manifest in the heart. Real knowledge is to understand Krishna and how things are connected with Him. And when that knowledge is missing, there cannot be gratitude in the heart. The so-called gratitude will be decoration of a dead body. So samadhi-gyan is very important to properly feel gratitude in the heart.
మనకి కృష్ణ మీద ఆధారపడడం అనేటువంటి నేర్పించకుండా ఇంకేది నేర్పించినా అవన్నీ కూడా ఏంటంటే శవానికి అలంకారాలు మాత్రమే. మానవ నాగరికత కావాలి, నిజమైన మానవులు మనకు కావాలంటే కృష్ణ మీద ఆధారపడడం అనేటువంటిది మనకు నేర్పించాలి. సాంకేతిక పరిజ్ఞానం ఏం చేస్తున్నది అంటే ప్రస్తుతం భగవంతుడిని రూపాంతరం గావిస్తుంది. దాని అర్థం భగవంతుడు లేకుండా సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రతిదీ కూడా మనం భగవంతుని మర్చిపోయేట్లుగానే మనం తయారవుతున్నాం. ఉదాహరణకి కుళాయి ఉంది, వంద అంతస్తుల భవంతి ఉంటే పై అంతస్తులోకి మనం నీటిని తీసుకుంటున్నాం ఈ కుళాయిల ద్వారా. అప్పుడు మనం అనుకుంటున్నాం ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం, దీనివల్ల నీరు వస్తుంది. భగవంతుడి వల్ల నీరు వస్తుందని మనకు అర్థం కావట్లేదు. అలానే ఎయిర్ కండిషన్ వల్ల చల్లదనం వస్తుంది, అదేవిధంగా హీటర్ వల్ల మనకు వేడి వస్తుంది. మనం అలా వంటశాలలోకి వెళ్తే అక్కడ మన పొయ్యిలో అక్కడ మనం కనుక పొయ్యిని మనం తిప్పితే అగ్ని వస్తుంది. మనకు అర్థం కావట్లేదు ఇవన్నీ కృష్ణ నుంచి వచ్చాయి అనేటువంటి భావన మనకు కలగట్లేదు వీటి వల్ల. చూడండి, నిజంగా అజ్ఞానం ఇది. ఈ అజ్ఞానం వల్ల కృష్ణుడు మనకి ఏదైతే ఇస్తారో సహజంగా వాటిని మనం గుర్తించలేకపోతున్నాం. అందుకని కృతజ్ఞత భావం మనకి రావట్లేదు. నిజంగా కృష్ణుడు మనకి ఏమిస్తున్నాడు, కృష్ణుడు మనకు ఎవరు, కృష్ణుడు నిజంగా ఆయన ఏమిస్తున్నాడు, ఈ రెండు అర్థం కానంత కాలము మన కృతజ్ఞత అంతా పైపైనే ఉంటుంది. నిజమైన కృతజ్ఞత భావాలు హృదయంలో ఎప్పుడు వస్తాయంటే కృష్ణుడు ఎవరు, ఆయన మనకేమిస్తున్నాడు తెలుసుకున్నప్పుడు వస్తాయి.
సో ఇన్ ది భగవద్గీత ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ గివ్స్ న్యూమరస్ రెఫరెన్సెస్ of how he is the taste of water, he is the light of the sun, he is the ability in man, and so many indications of how to recognize the relationship of everything with Krishna. Unless that recognition is there, true gratefulness won't be there. And gratefulness is the platform on which higher stages of bhakti are resting. So if you really want to understand bhakti, then you have to understand how these things are situated upon Krishna, how they are related with Krishna, and become aware of that relationship in your normal course of things. This is called the opening of the heart, Chakshudan Dilojay Janma Janma Prabhushay. Our vision is getting opened. In the Vedic society, this role was played by parents, teachers in schools, by village members. Everybody was relating everything to God. And because they were relating everything to God, therefore the feelings of gratitude naturally awakened because of the state of knowledge that is there. And one aspect of the state of knowledge is feeling grateful. But now, from childhood, nobody ever reminds you of God. You go to the bathroom, you don't even clean yourself, and you don't understand why you clean yourself. So, a restructuring of education is necessary. And a lot of us came from that background where we didn't really understand anything about gratitude. And suddenly we're learning about you're not the body, we didn't even understand that there is God. Many of us came with atheistic background. So now, a good training program will consist of teaching people how we are dependent on Krishna, even in basic ways. And Krishna gives that example in 15th chapter of Bhagavad Gita. Why don't you go and translate that?
ఇక్కడ కృష్ణ మీద ఆధారపడడం అనేటువంటి నేర్పించినటువంటి విద్య ఏమవుతుందంటే మనల్ని నాస్తికులకు తయారు చేస్తుంది అనమాట. వాస్తవంగా అయితే భగవంతుడు భగవద్గీతలు అందుకనే ఎన్నో విషయాలు మనకి తెలియజేస్తున్నాడు. ఎట్లా మనం ప్రతి ఒక్క విషయాన్ని ఆయన యొక్క సంబంధ జ్ఞానంగా నేర్చుకుని ఆయన పట్ల మనం కృతజ్ఞత చూపించాలి. నీటి అందు రుచిని నేనే, కాంతి అందు సామర్థ్యాన్ని నేనే, మనసులో ఉన్నటువంటి శక్తిని నేనే. ఈ విధంగా ఆయన ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. వాటన్నిటి ద్వారా మనము ఇవన్నీ కృష్ణుడితో సంబంధం ఉన్నాయని చెప్పి తెలుసుకుని వాటి ద్వారా మనం కృష్ణుడి పట్ల కృతజ్ఞతను ప్రకటించవచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ పద్ధతి అంతా, ఈ పని అంతా మన పూర్వకాలంలో గ్రామస్తులు గ్రామ వాతావరణం ఉన్నప్పుడు తల్లిదండ్రులు చేసేవారు, ఉపాధ్యాయులు చేసేవారు, తోటి గ్రామస్తులు చేసేవారు. వారు ఏం చేసేవారు అంటే అన్ని కూడా భగవంతుడితో అనుసంధానం చేసి ఇవన్నీ మనం భగవంతుని మీద ఆధారపడాలని చెప్పేవాళ్ళు. దానివల్ల సహజంగానే కృతజ్ఞత భావం అనేటువంటిది ఏర్పడేది. మరి కృతజ్ఞత భావం అంటే అది జ్ఞానంలో ఒక అంశం. ఆ జ్ఞానంలో ఒక అంశం ఉంది కాబట్టి ఈ కృతజ్ఞత భావం అనేటువంటిది భక్తుల ఉన్నత స్థాయిలకి పునాది అన్నమాట. కాబట్టి కృతజ్ఞత భావం అనేటువంటిది వాళ్ళు చిన్న వయసు నుంచి ఆ విధంగా వాళ్ళు బోధించేవాళ్ళు. మనమంతా ఎటువంటి స్థితి నుంచి వచ్చామంటే అసలు మనకు చిన్నప్పటి నుంచి కృతజ్ఞత అంటే ఎవరు నేర్పించలేదు. అటువంటి స్థితి నుంచి మనం వచ్చేసాం. కాబట్టి ఈ ఉన్నటువంటి విద్యా విధానంలో ప్రస్తుత సమాజంలో ఖచ్చితంగా విద్యా విధానాన్ని మనం పూర్తిగా మార్చాల్సి ఉందన్నమాట. ఎటువంటి స్థితికి మార్చాలంటే సర్వం కూడా కృష్ణ మీద ఆధారపడడం, భగవంతుని మీద ఆధారపడడం అనేటువంటిది అంటే ఏమిటి నేర్పించాలి వాళ్ళకి. అసలు కృతజ్ఞత భావం అంటే ఏంటి, భగవంతుని మీద అన్నిటి గురించి ఎట్లా ఆధారపడాలి, ఇవేమి చెప్పకుండా ఒకేసారి నువ్వు శరీరంగా దాటమంటే వాళ్ళకేం అర్థం అవుతుంది. ముందు ఈ ప్రాథమిక విషయాలు కృతజ్ఞత అవి నేర్పించడం మొదలు పెట్టారు.
సో కృష్ణ సేస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ వర్సెస్, 15 చాప్టర్ వర్స్ 10-15. I'm going to read one or two Sanskrit, but I'll read this English of all the verses. Utkramantham sthitam vapi bhunjanam va gunanvitham vimudha nanu pashyanti pashyanti jnana chakshushaha. The foolish cannot understand how a living entity can quit his body, nor can they understand what sort of body he enjoys under the spell of the modes of nature. But one whose eyes are trained in knowledge can see all this. The endeavoring transcendentalists who are situated in self-realization can see all this clearly, but those whose minds are not developed and who are not situated in self-realization cannot see what is taking place, though they may try.
ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం చెప్తున్నారు మనకి. మా వాస్తవం ఏమిటంటే ఈ గ్రామ వాతావరణం గ్రామస్తులు చేసేవాళ్ళు హృదయాన్ని తెరవడం అంటే అదే కృతజ్ఞత భావంతో. దానికి గాను ఏమంటే భగవద్గీతలో ఈ 15వ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడింది, జీవుడు ఏ విధంగా తన దేహమును విడుచునని గాని, గుణముల కారణంగా అనుభవార్థమై ఏ దేహమును పొందబోవును అని గాని మూడులు ఎరుగుజాలరు, కాని జ్ఞానచక్షువులు కలిగిన వారు ఈ విషయమును చక్కగా గాంచగలరు. ఆత్మానుభవమునందు స్థితిని పొందిన యత్నశీలురైనటువంటి యోగులు దీనిని అంతటినీ స్పష్టంగా గాంచగలుగుదురు, కాని అచేతసులు మరియు ఆత్మానుభవమునందు స్థితిని పొందని వారు ప్రయత్నించినను ఏం జరుగుతున్నదో గాంచలేరు.
సో హౌ కెన్ సచ్ ఫూలిష్ పర్సన్ బిగిన్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్? ఫూలిష్ కెనాట్ సీ, దోస్ ఆర్ ట్రైన్డ్ ఇన్ నాలెడ్జ్ దే కెన్ సీ. సో వాట్ ఈస్ ద మీన్స్ బై విచ్ ద ఫూలిష్ కెన్ బికమ్ ట్రైన్డ్ ఇన్ నాలెడ్జ్? కృష్ణ స్పీక్స్, ద స్ప్లెండర్ ఆఫ్ ద సన్ విచ్ డిసిపేట్స్ ద డార్క్నెస్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్ కమ్స్ ఫ్రమ్ మీ. And the splendor of the moon and the splendor of fire are also from me. Because these are things that everybody needs. And so Krishna is now referring to a principle of gratitude. One should be grateful for these things. We need these things to maintain our souls. So the beginning of knowledge is this gratitude. If people are not recognizing how they are dependent on Krishna to realize the higher stages of self-realization, even to come to the point of understanding I'm not the body, how I am transmigrating from one body to another, not possible. That person must be in the bodily conception of life. If he's not understanding the principle of gratitude, he cannot get to the spiritual conception of life.
ఇక్కడ ఏమిటంటే మూడు లేనటువంటి వ్యక్తులు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆత్మానుభవం గురించి, ఈ శరీరాలకు మార్పిడి గురించి అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు కృష్ణుడు. మళ్ళీ అదే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళు ఖచ్చితంగా జ్ఞానస్థితికి వచ్చి తీరాలి అంటున్నాడు. మరి జ్ఞానస్థితికి మూడు లేనటువంటి వ్యక్తులు ఎట్లా వస్తారు అని అంటే దానికి తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, సమస్త జగమునందలి కూడా అంధకారాన్ని నశింపజేసేటువంటి సూర్యుని యొక్క తేజస్సు నా నుండి ఉద్భవించుతున్నది, అదేవిధంగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజము కూడా నా నుండి కలుగుతున్నది అన్నాడు. ఈ మూడు విషయాలు చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి సూర్యుడి మీద, చంద్రుడి మీద, అగ్ని మీద ఆధారపడతారు. వీటి ద్వారా కృష్ణుడి పట్ల కృతజ్ఞత అనేటువంటిది మొట్టమొదటి మొదలైతే అప్పుడు ఈ మూడోదైనటువంటి వ్యక్తి జ్ఞానస్థాయికి చేరే అవకాశం ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి, మూడోదైన వ్యక్తి జ్ఞానస్థాయికి చేరాలంటే అతను కావాల్సింది మొట్టమొదటి ఏమిటి, ఈ కృతజ్ఞతాభావం. ఈ కృతజ్ఞతాభావం అనేటువంటిది మొదలైతే నిదానంగా అతను భక్తిలోనే ఉన్నత దశలు అందుకుంటాడు, ఆత్మ సాక్షాత్కార స్థితికి కూడా అతను రాగలుగుతాడు. ఈ కృతజ్ఞతాభావం అనేది లేనిదే ఏ వ్యక్తి ఆత్మ సాక్షాత్కారం పొందలేడు, ఏ వ్యక్తి భక్తుల ఉన్నత స్థాయిలు చేరుకోలేడు.
Then Krishna says, I enter into each planet and by my energy they stay in orbit. I become the moon and thereby supply the juice of life to all vegetables. I am the fire of digestion in the bodies of all living entities. I join with the fire of air of life, outgoing and incoming, to digest the four kinds of food stuff. And the last very important verse in the sequence, I am seated in everyone's heart and from me come remembrance, knowledge and forgetfulness. By all the Vedas I am to be known. Indeed, I am the compiler of Vedanta and I am the knower of Vedas.
తరువాతలో కల కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నేను ప్రతి గ్రహమునందు ప్రవేశించను, నాశక్తి చేతనే అవి తమ కక్షయను నిలిచి ఉన్నవి. నేను చంద్రుడినై సర్వ ఔషధులకు జీవరసములు సమకూర్చున్నాను. ప్రాణుల దేహమునందలి జఠరాగ్ని నేను, ప్రాణాపాన వాయువులతో కూడి నేను నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేస్తున్నాను. చివరికి ముఖ్యమైనటువంటి శ్లోకం, సర్వుల హృదయములందు నేను నిలిచి ఉన్నాను, నా నుండి ఏ స్మృతి జ్ఞానము మరుపు అనేవి కలుగుతున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను, వాస్తవమునకు వేదాంత కర్తను, వేదములు ఎరిగిన వాడను నేనే.
సో కృష్ణ ఇస్ ఎంఫసైజింగ్ హియర్ హౌ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ కమ్స్ టు ద స్టేట్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ బై రియలైజింగ్ హిస్ డిపెండెన్సీ ఆన్ కృష్ణ. సో అన్లెస్ అవర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ బోత్ విద్ ఇన్ అవర్ ఇస్కాన్ సొసైటీ అండ్ ఇన్ ద లార్జర్ సొసైటీ teaches people how we are actually dependent on Krishna for everything, even for basic things, forget about higher knowledge and so on. Unless we realize this dependency, we cannot be educated in self-realization. We'll remain somewhat ignorant of the true position of the soul. So, we have to very consciously remember, in Kali Yuga it's difficult to remember the dependency on Krishna, because purposely it is being covered, that knowledge is reinforced by many layers of ignorance on top of more and more ignorance. So if we live a simple life depending on nature, cow and land, then this principle of gratitude would automatically come in very easily. Don't do dairy farming and factory farming and all that. Just, you know, directly live the way Krishna intended us to live. Then people will become more grateful, because the cow gives milk and the milk is used for preparing so many items to offer to Krishna, and ghee is coming from the milk, and the ghee is used in fire sacrifice, and fire sacrifice is necessary for rains, and rains give you vegetables and fruits and so many things. In this way, you are always living in touch with Krishna when you have a simple life. When you complicate life, you are out of touch with Krishna, practically speaking. And then you are trying to, instead of touching your nose like this, touching the nose like this, maybe two or three times rotation and then touching it.
ఇక్కడ అందుకనే అజ్ఞాని అయినటువంటి వ్యక్తి జ్ఞానిగా అతను మారాలి అని అంటే అతనికి కృతజ్ఞతాభావం అనేటువంటిది, కృష్ణ మీద ఆధారపడడం అనేటువంటిది అతను ఖచ్చితంగా వీటి నుంచి జీవిత యొక్క ప్రాథమిక అవసరాల నుంచి నేర్చుకోవచ్చు. జ్ఞానంలో ఉన్నత స్థాయిలో మళ్ళీ మర్చిపోండి, ముందు ప్రాథమిక అవసరాల నుంచి కృష్ణ మీద ఆధారపడడం, కృష్ణ పట్ల కృతజ్ఞత చూపించడం అనేది నేర్చుకుంటే మళ్ళీ అతను అసలైనటువంటి జ్ఞాన స్థాయికి వస్తాడు. ఈ కలియుగంలో జీవుడు తనకు సహజమైన స్థితి కృతజ్ఞత భావం స్థితి నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఈ కృతజ్ఞత భావ స్థితి అనే జ్ఞానం ఉంది కదా, అది ఎన్నో అజ్ఞాన పొరల చేత కప్పివేయబడింది అనమాట. అందుకనే ఈ కృతజ్ఞత భావం అనేటువంటిది నిలబెట్టుకోవాలంటే దానికి ఈ కలియుగంలో సరళమైనటువంటి పద్ధతి ఏంటంటే మనం సరళంగా జీవించటం. సరళంగా జీవించడం అంటే గోవులకు దగ్గరగా, వ్యవసాయానికి దగ్గరగా జీవించడం అనమాట. అంటే గోవులకు దగ్గర కంటే మళ్ళీ వాటిని ఏదో డైరీలో లాగానో లేకపోతే కర్మాగారంలో లాగానో అట్లా చేసేది కాదు, సహజంగా గోవుల దగ్గర నివసించడం. అప్పుడేమవుతుంది, గోవులు మనకు చక్కగా పాలు ఇస్తాయి, ఆ పాలతో రకరకాల నైవేద్యాలు చేసి భగవంతునికి పెట్టవచ్చు, స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది, దాంతో యజ్ఞాలు చేయొచ్చు, దానివల్ల వర్షాలు వస్తాయి, వర్షాల వల్ల పండ్లు కూరగాయలు వస్తాయి. ఇట్లా జీవితంలో ప్రతి ఒక్క అడుగున కూడా కృష్ణ మీద మనకు ఆధారపడడం అనేటువంటిది సరళమైనటువంటి జీవన విధానం వల్ల అలవాటు అవుతుంది.
సింప్లిసిటీ షుడ్ నాట్ ఓన్లీ బి ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ బట్ ఆల్సో అవర్ of our mind. In our mind, if we are very complicated, then again, it's hard to be grateful, because we might be not able to receive instructions with gratitude. For a simple person, to receive instructions is very easy. And then when he applies the instructions, he feels the benefits of it. But for someone whose mind is complicated, he tries to analyze everything before he accepts an instruction. He has to understand everything perfectly by his intelligence. Oh, this will work like this, this will work like this. That means again, you're not really depending on Krishna, you're depending on your own intelligence. And in this way, you're spoiling your feelings of gratitude to happen. So simplicity of lifestyle and simplicity of our heart, both are necessary if you really want to develop true feelings of gratitude.
Manu క్లిష్టంగా గనక క్లిష్టమైన జీవన విధానంలో గనక ఉంటే కృతజ్ఞత భావమైనటువంటిది మనలో కలిగించుకోవడం మనకి చాలా కష్టం అవుతుంది. అందుకే సరళంగా జీవించాలి. సరళంగా జీవించడం అంటే జీవన విధానంలోనే కాదు, మనసులో కూడా ఎంతో సరళంగా మనం జీవించాలి. మనసులో సరళంగా జీవించడం అంటే ఏంటంటే ఇచ్చే రెండు సూచనలు చాలా సులభంగా తీసుకోవడం అన్నమాట. సరళంగా తీసుకోవడం సూచనలు, కొద్ది మంది సూచనలు ఇచ్చే ముందే ఏమి ఇస్తాడని చెప్పేసి మనం ఆలోచన చేస్తాము. సూచన ఇచ్చిన తర్వాత దాన్ని మన బుద్ధితో దానిని రకరకాలుగా పరీక్షలు చేసి ఇతను చెప్పింది చేస్తే ఇది పనిచేస్తుందా అది పనిచేస్తుందా ఆలోచించి మన బుద్ధి నిర్ధారణ చెప్పాలి పర్లేదు చెయ్యని. అప్పుడు ఆయన ఇచ్చినట్టు సూచన చేస్తే అక్కడ ఏమైందంటే నీవు నీ మనసుని క్లిష్టంగా చేసుకున్నావు కాబట్టి నీలో కృతజ్ఞత భావం రావడం కష్టమైపోతుంది అనమాట. నువ్వు సరళంగా సూచన తీసుకుంటే సూచన పాటించడం వల్ల నీకు ప్రయోజనాలు వస్తాయి, ప్రయోజనాల వల్ల కృతజ్ఞత భావం పెంపొందించుకుంటాం. అందువల్ల ఇక్కడ సరళత్వం అంటే జీవన విధానమే కాదు, హృదయం కూడా సరళంగా ఉండాలి, సూచన తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, అప్పుడు కృతజ్ఞత భావం మనలో మొదలవుతుంది.
సో వన్ థింగ్ దట్ హెల్ప్స్ అ లాట్ టు కీప్ అవర్ మైండ్ సింపుల్ ఇస్ టు రెగ్యులర్లీ థింక్ ఆఫ్ ఆల్ ద మిస్టేక్స్ అండ్ సిన్స్ అండ్ ఆఫెన్సెస్ దట్ వి హావ్ కమిటెడ్ అండ్ డెవలప్ a habit or culture of regretting for all those mistakes, offenses, sins, so many categories of apradhas that we keep committing. If we regularly think about it, then our mind can be simple, because the trusting the mind has got us into all those troubles. And now, let me not trust the mind, let me trust superior direction in my life, accept the superior direction. This is what Bhaktisiddhanta Saraswati Thakur said, that in the morning, beat your mind with the broomstick 20 times, in the evening, with shoes 20 times. What it means, in one place Prabhupada explains this, what this means. This means that you start thinking about all the bad things that you've done. In the morning you think of all the bad things you've done, and in the evening you think of all the offenses you've done. This is pretty heavy for the mind to handle. It just becomes a little humble when you do this. Then you can accept higher direction more easily.
మనం ఎప్పుడైతే మనకి బుద్ధిని సూచనలు ఇచ్చేటప్పుడు సొంత బుద్ధిని ఉపయోగిస్తామో అప్పుడు మన యొక్క మనసు చాలా కష్టమైపోతుంది సూచనలు తీసుకోవడానికి. అప్పుడు మనం కృష్ణ మీద ఆధారపడేది కూడా పూర్తిగా మర్చిపోతాం, కృతజ్ఞత భావం మనలో రాదనమాట. అందుకనే మనసును మనం సరళంగా ఉంచుకోవాలి అంటే దానికి ఉపయోగపడే సూత్రాల్లో ఒక ముఖ్యమైనది ఏమిటంటే మనం ప్రతిరోజు ఒక పని చేయాలి. ఏమిటంటే ఆ పని చేసిన తప్పులు, దోషాలు, అపరాధాలు, లోపాలు ఇవన్నీ ఉన్నాయి కదా, రోజు తలుచుకోవాలన్నమాట. తలుచుకొని వాటి గురించి పశ్చాత్తాప పడుతూ ఉంటే అప్పుడు మనసు వినయంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది. అప్పుడు మనసు ఏం చేస్తుంది, అరే ఈ మనసు నమ్ముకోవడం వల్లే కదా ఇవన్నీ కూడా వచ్చి పడ్డాయి మనకు, అందుకని మనం ఉన్నతమైనటువంటి సూచనలు ఉన్నతమైన వ్యక్తుల దగ్గర నుంచి తీసుకుంటే సరిపోతుంది, మనసు నమ్ముకోకుండా ఉంటే అనే భావన ఆ రోజు మనకు కలుగుతుంది. అందుకనే రోజు కూడాను మనం చేసినటువంటి దోషాలు మనం గుర్తు తెచ్చుకోవడం చాలా ఉపయోగపడుతుంది మనసును సరళంగా ఉంచడానికి. అందుకే భక్తిజన మహారాజు చెప్పింది, పొద్దున్న లేవగానే చీపురు గడ్డ తీసుకుని మనసును ఇరవైసార్లు, సాయంకాలం చెప్పులు 30 సార్లు కొట్టుకోమని ఎందుకు చెప్పారంటే ప్రభుపాద ఒక సందర్భంలో దాని వివరణ చెప్పారనమాట. పొద్దున్న ఏం చేయాలంట, చేసిన ఏవైతే చెడ్డ పనులు ఉన్నాయో అవన్నీ తెలవాలంట. సాయంకాలం ఏం చేయాలంట, చేసిన అపరాధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే మన చాలా చాలా తరగతులు ఉన్నాయి, తప్పులని, దోషాలని, పాపాలని, అపరాధాలని, లోపాలని అవన్నీ తెలుసుకోవాలి, అప్పుడు మనసు సరళంగా ఉంటుంది.
So I'm going to consider two examples from the first canto of how great personalities combine this feeling of great gratitude on the one hand and feeling very low about themselves on the other hand. Now, both examples are from the first canto, but we will consider more tomorrow. This is first canto, 13th chapter. After Dhritarashtra and Vidura and Gandhari leave home under the forceful speech of Vidura. This is a very, very powerful verse. Amba cha hata putrartha pitruvya kvagata surat api mai akrita pragye. Akrita pragye. Hata bandhu svabharyaya asha sammanaha shamalam gangayam dukhito apatat. Whereas my well-wisher uncle Vidura and mother Gandhari was very afflicted due to all her sons' demise. My uncle Dhritarashtra was very mortified due to the death of all his sons and grandsons. Undoubtedly, I am very ungrateful. Did he therefore take my offenses very seriously and along with his wife drown himself in the Ganges? So akrita pragye, that is the word that is used here. Maybe I have been very ungrateful for all the gifts that they gave. Actually, Yudhishthira Maharaj was if you study the history, every single possible way Dhritarashtra tried to minimize them, even kill them, injure them, harm them, in so many ways. But he didn't see any of those things. He saw one thing, that when our father Pandu departed, we were placed under the shelter of Dhritarashtra. And he took care of us. He actually feels it, that Dhritarashtra took care of them. Because it was Krishna's arrangement that they should be taken care of by Dhritarashtra. To not be grateful to Dhritarashtra would mean actually to be not grateful to Krishna. Because without Krishna's sanction, it couldn't have happened. And therefore, although it superficially appears to us to be a great tragedy that Dhritarashtra was doing all these things, Yudhishthira was feeling very grateful. In a real way, he was feeling grateful. Even for all the calamities, he was feeling grateful. As Kunti was feeling grateful. Because all those calamities were bringing them closer and closer to Krishna. In this way also, he should be grateful to Dhritarashtra. Because he was the instrument of all those calamities. So to not be grateful to Dhritarashtra is to be ungrateful to Krishna. And why is one ungrateful to Krishna? Because of lack of knowledge. To not be able to see a service that is offered to you in those situations by Krishna. Krishna was offering Yudhishthira Maharaj a lot of service in this way. To remember Krishna constantly, his service. Shravanam Kirtanam Vishnu Vasmanam. He was intensely remembering Krishna every time any of those things happened. So he was grateful to Krishna, to Dhritarashtra. So he was feeling, maybe I was not sufficiently grateful, maybe there was a little doubt in my mind. And therefore, Dhritarashtra and Gandhari got upset and left. Srila Prabhupada's commentary is very, very wonderful here. As a pious man, Maharaj Dhritarashtra took into account all his unavoidable misdeeds. And he never thought of the misdeeds of his uncle and company. Dhritarashtra had suffered as a pious man. Because he was pious, his vision was different. If he was impious, his vision would be, this man is causing a lot of grief to me. You don't see the hand of Krishna at all. If you're pious, you don't see the immediate situation, you see the hand of Krishna. And Krishna is always our best friend in all circumstances, Surada Sarvabhutana, of all living entities. And therefore you actually become grateful. I've been dealing with some difficult situations lately. And when I read these passages, it gives me great strength that Krishna's behind all this, so what is there to be upset about anything? It's just time to be very ecstatic, that's all.
ఇక్కడ భాగవతంలో మనకి రెండు ఉదాహరణలు చూస్తాం ఈ కృతజ్ఞతని దాని గురించి. ఇప్పుడు వచ్చి విధుని యొక్క శక్తివంతమైనటువంటి ప్రచారంతో ఈ గాంధారి, ధృతరాష్ట్రుడు వీళ్ళంతా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ధర్మరాజు ఎంతో బాధపడుతూ సంజయుడితో చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, మా శ్రేయభిలాషణ అనేటువంటి విధుడు ఎక్కడున్నాడు? పుత్రమరణంతో తీవ్రంగా శోకిస్తున్నటువంటి మా పెద్ద తల్లి గాంధారి ఎక్కడుంది? మా పెద్ద తండ్రి అనేటువంటి ధృతరాష్ట్రుడు తన యొక్క పుత్రులు మనవల యొక్క మరణంతో మిగిలిన ఖిన్నుడై ఉన్నాడు. నిస్సందేహంగా నేను వాళ్ల పట్ల కృతజ్ఞత లేకుండా ప్రవర్తించాను. ఆ కారణంగానే వాళ్ళు నా యొక్క అపరాధాలను తీవ్రంగా భావించి అతడు ధృతరాష్ట్రుడు తన భార్యతో సహా గంగానదిలో పడాడా ఏమిటి అని అంటున్నాడు. ఇక్కడ యుధిష్ఠిర మహారాజ్ జీవితంలో చూస్తే ఎప్పుడు కూడా ఆయన జీవితాంతం కూడా ధృతరాష్ట్రుడు తనను పాండవుల్ని ఎంతగానో కించపరచాలని, తగ్గించాలని, హింసించాలని, శిక్షించాలని ఎన్నెన్నో చేశాడనమాట. కానీ అవన్నీ లెక్కేయడం లేదు. ఇక్కడ ఆయన జీవితంలో చూసింది ఏమిటంటే తన తండ్రి అయినటువంటి పాండురాజు మరణించిన తర్వాత తాము ధృతరాష్ట్రుని యొక్క సంరక్షణలో ఉంచబడ్డాము, ధృతరాష్ట్రుడు తమను చూసుకున్నాడు అనే భావిస్తున్నాడు అతను. ధృతరాష్ట్రుడు ఎట్లా చూశాడని భావించట్లేదు, మేము ధృతరాష్ట్రుని యొక్క సంరక్షణలో ఉంచబడ్డాం. అది వాస్తవంగా కృష్ణుడు ఏర్పాటు. అందుకనే యుధిష్ఠిర మహారాజు ఎప్పుడు ధృతరాష్ట్రుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఒకవేళ ధృతరాష్ట్రం పట్ల కృతజ్ఞత కలిగి లేకపోతే అది కృష్ణుడి పట్ల కృతజ్ఞత లేనట్లు అవుతుంది. ఎందుకంటే ఇది కృష్ణుడు ఏర్పాటు. ఈ పాండవులు చెప్పాడు కృష్ణుడు, ఈ విధంగా మీరు నాకు సేవ చేయండి అని. ఏ విధంగా? శ్రవణం, కీర్తనం, స్మరణం అనేటువంటిది మీరు చేయాలి. అది చేయడానికి ధృతరాష్ట్రుడి ద్వారా మీకు బాగా కష్టాలు వస్తే ఆ విపత్కర పరిస్థితుల్లో నన్ను బాగా మీరు స్మరిస్తారని. అందుకని యుధిష్ఠిరుడు ఏం చేస్తున్నాడు, కష్టాలు వచ్చినప్పుడల్లా అతను కృష్ణుడికి మరింత దగ్గర అవుతున్నాడు. ఆ కష్టాలు ఎవరి వల్ల వస్తున్నాయి? ధృతరాష్ట్రం వల్ల వస్తున్నాయి. కాబట్టి ధృతరాష్ట్రం పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ భావంతో అతను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు అనమాట. ఒక్క నిమిషం కూడా ధృతరాష్ట్రం పట్ల ఆయన కృతజ్ఞత లేనటువంటి క్షణమే లేదు. కానీ ఇక్కడ ఈ సమయంలో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ప్రభుపాద కూడా భాష్యంలో చెప్తున్నారనమాట. ఏమని, పుణ్యుడైనటువంటి వానిగా ధర్మరాజు తాను గామించినటువంటి పాపకర్మలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నాడు. పెద్ద తండ్రి మరియు అతని అన్యాయాలు, పాపకర్మలు అతను ఏమాత్రం తీసుకోలేదు. తన యొక్క పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడు చేసింది, తన యొక్క కౌరవులు చేసింది, తప్పులేని తీసుకోలేదు ఆయన. ఎందుకని తీసుకోలేదు? ఈయన పుణ్యాత్ముడు. పాపాత్ముడైతే వీళ్ళు నాకు ఇంత పాపాలు చేశారు, ఈ విధంగా నన్ను బాగా హింసించారు అని చెప్పి వాళ్ళ తప్పులు ఎంచేవాడు. కానీ ఇతను పుణ్యాత్ముడు కాబట్టి వాళ్ళు తనకు చేసిన మంచినే చూసుకుంటూ వాళ్ళు ఇతనికి చేసిన మంచి కృష్ణుడు దగ్గర కావడం కాబట్టి ఇప్పుడు వీళ్ళు అతని పట్ల ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఇది యుధిష్ఠిర మహారాజు యొక్క స్థితి.
సో we can be grateful for all those things in our own lives. Sometimes we think my family was not really Krishna conscious and therefore I could not develop very well, but they helped you to discharge your karma quickly. Now that you have come to Krishna consciousness, all those karmas are gone. You can more easily take shelter of Krishna. It has given you realizations of having been born in such a situation. If you are a pious man, you will think like that. If you are developed in knowledge, you will think like that. If you're not developed in knowledge, you'll still hold some grudge. Oh, all these things happened to me. I didn't deserve all these bad things. You know, people shouldn't have treated me like this. All these things you'll think. But if you're actually practicing Shunvatam Sakata Krishna, Punya Shravana Kirtana. If you're properly hearing and chanting, which is what makes you pious, then your whole vision of your whole life around you will change. You'll see everything with a grateful heart.
ఇప్పుడు ఇదే విధంగా ఈ విపత్కర పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు మనం దానివల్ల బాధపడాల్సిన అవసరం లేదు. ఇది కృష్ణకి ఏర్పాటుగా మనం గమనించాలి. అందుకనే ప్రభు చెప్తున్న నాకు సానుభూలు అనిపిస్తుంది, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఏముంది అందులో బాధపడాల్సింది, కృష్ణుడున్నాడు ఆయన చూసుకునేదానికి. ఇది కృష్ణ ఏర్పాటు వల్ల జరుగుతుంది. పుణ్యాత్ముడు ఎప్పుడు కూడా తనకి ఏదైనా పరిస్థితి ఎదురైతే ఆ పరిస్థితిని చూడ్డు, దాని వెనకాల కృష్ణుడు హస్తాన్ని చూస్తాడు. పాపాత్మ ఎప్పుడు తనకి ఏదైనా పరిస్థితి ఏర్పడితే ఆ పరిస్థితినే చూస్తాడు. ఈ విధంగా మనం ఆలోచిస్తే యుధిష్ఠిర మహారాజు లాగా ఎటువంటి విపత్కర పరిస్థితి రానియండి, ఇంకా తన్మయత్వంతో ఆనందించాల్సిన సమయం అది, కష్టాల పరిస్థితులు అంటే. అందుకనే ఇక్కడ దీనికి మనం ఈ శృణోత్తమ సగత కృష్ణ అనేటువంటి శ్లోకాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజమైనటువంటి శ్రవణ కీర్తనం చేస్తే మనం పుణ్యాత్ములు అవుతాం. అసలు మనం పుణ్యాత్ములు చేసేది నిజమైనటువంటి శ్రవణ కీర్తనం. కొద్దిమంది అనుకుంటారు కదా కుటుంబంలో నాకు కష్టాలు ఉన్నాయి అందుకే నేను భక్తులు ఎదగలేకపోతున్నాను. మంచిది, నువ్వు కుటుంబంలో ఎన్నో బాధపడాల్సిన కర్మలు భగవంతుడు ఏం చేశాడంటే ఆ కర్మల ద్వారా నువ్వు సాక్షాత్కారం పొంది భక్తులు మరింత అభివృద్ధి అయ్యేటట్టు నీకు అవకాశం ఇస్తున్నాడు. అంతేగాని నన్ను ఈ విధంగా అగౌరవపరిచారు, నన్ను ఈ విధంగా అవమానించారు, అవంతా కూడా జరగడం ద్వారా నువ్వు ఇంకా భక్తులు అభివృద్ధి చెందడం కృష్ణుడి ఇచ్చిన ఏర్పాటు అని పుణ్యాత్ముడు అయితే నువ్వు గమనిస్తావు. ఎవరు పుణ్యాత్ముడు? సక్రమంగా శ్రవణం కీర్తనం చేసిన వాడు పుణ్యాత్ముడు.
సో ది అదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఆఫ్ మానస్ పరీక్షిత్. ఆఫ్టర్ హీ కమ్స్ ఆర్ ఆఫ్ శమిక రిషిస్ ఆశ్రమ్ ఆఫ్టర్ గవర్నింగ్ విత్ ద డెత్ స్నేక్, మానస్ పరీక్షిత్ వాజ్ రీకన్సిడరింగ్ హిస్ హోల్ యాక్షన్. దిస్ ఇస్ సింప్టమ్ ఆఫ్ ఎ పర్సన్ who is grateful, who is in knowledge. He will reconsider his actions, especially those actions which have been conducted under maybe anger or dissatisfaction or not a clear heart, with some, maybe not too much, residual tendencies for pride or residual tendencies for feeling not so happy at others' happiness. When actions have been done under the influence of such tendencies, a devotee reconsiders his action. So Maharaj Parikshit was reconsidering his action with Shamika Rishi. And he understood that he had made a mistake. So, the very first thing he does is he repents his foolish action. At least in his view. So he says, while returning home, the king, Parikshit, felt that the act he had committed against a faultless and powerful brahmana was heinous and uncivilized. He realized that the other person didn't do any fault. My own action was faulty. Consequently, he was distressed. He was feeling deep repentance in his heart. Then he goes on, due to my neglecting the injunctions of the Supreme Lord, I must certainly expect some difficulty to overcome me in the near future. I now desire without reservation that calamity come now, for in this way I may be freed of the sinful action and not commit such an offense again. I am uncivilized. Your Bhagavatam is open. I am uncivilized and sinful, 1st Canto, 19th chapter, verse 1 to 3. I am uncivilized and sinful due to my neglect of Brahminical culture, God consciousness and cow protection. Therefore, I wish that my kingdom, strength and riches burn up immediately by the fire of the Brahmana's wrath, so that in the future I may not be guided by such inauspicious attitudes. So this is the way a grateful person thinks about his own misdemeanor or improper actions. If you don't do this, if you just brush aside your mistakes, then again there is some ignorance in the heart, because you're not realizing your responsibility in some improper action or speech or thought. And that ignorance will cover you from feeling truly grateful. Because he repented like this, his prayer to the sages is full of gratitude. If he had not done this, even when the sages arrived, his consciousness would have been covered. He would not have been able to see. He would be thinking, Shamika Rishi, you know, he shouldn't have done this. On top of that, Sringi, you know, he shouldn't have cursed me. What business? He's just a small child. And his whole consciousness would have been absorbed in that rather than appreciating the great gift that Krishna had sent him suddenly.
Parikshita Maharaj, ingoka udaharana, Bhagavatamlone undi, 19th adhyayamlo. Parikshita Maharaj, స్వామి కృష్ణ మెడలో పాము వేసేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత దారిలో అతను ఆలోచిస్తున్నాడు, అరే నేను ఏం చేశాను తప్పు అని ఒకసారి పరిశీలన చేసుకున్నాడు. ఈ భక్తులు ఎవరైతే జ్ఞానంలో ఉంటారో, కృతజ్ఞత భావన కలిగి ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా కోపం వలనో, అసంతృప్తి వలనో, ఉద్రేకం వలనో, లేకపోతే హృదయంలో ఏదన్నా ఒక పొరపాటు భావన వలనో, స్పష్టంగా లేకపోవడం వలన హృదయంలో, లేదనంటే గర్వం అనేటువంటిది కొంచెం పొడసూపడం వలనో చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలన్నింటినీ వాళ్ళు మళ్ళీ ఒకసారి పునః పరిశీలన చేస్తారు. ఏం చేశాను నేను తప్పు అని చెప్పి ఆలోచిస్తారనమాట. అట్లానే కూడా పరిశుభ్ర మహారాజు ఆలోచిస్తున్నాడు, అరే నేను ఎంత తప్పు చేశాను అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. బాధపడుతూ ఆయన ఇట్లా అనుకుంటున్నాడు ఏమని అంటే, నిరపరాధి అదేవిధంగా తేజస్వి అయినటువంటి బ్రాహ్మణుని ఎడ తాను అనొచ్చినటువంటి కార్యాన్ని హేయముగాను అనాగరికముగాను అయి ఉన్నదని గృహానికి తిరిగి వచ్చు పరిశుభ్ర మహారాజు భావించాడు. తత్ఫలితంగా అతడు చాలా విచారగ్రస్తుడయ్యాడు. పరిశుద్ధ మహారాజు ఏమని భావిస్తున్నాడంటే, భగవంతునికి నిర్దేశాలను తిరస్కరించినటువంటి కారణంగా త్వరలోనే నేను ఏదో కష్టము నన్ను చుట్టుముట్టగలదని నేను భావిస్తున్నాను, కానీ అట్టి ఆపద శీఘ్రమే కలుగవలనని నేను ఎటువంటి దాపరికం లేకుండా కోరుకుంటున్నాను. దాని ద్వారానే చేసినటువంటి పాపకర్మ ఫలం నుండి నేను ముక్తుడనై మరలాంటి పాపకర్యమును చేయకుండా ఉంటాను. బ్రాహ్మణులను, భగవద్భక్తిని, గోరక్షణమును నిర్లక్ష్యపరిచిన కారణంగా నేను అనాగరికుడును మరియు పాపిని అయి ఉన్నాను. అందుచే నా రాజ్యము, నా బలము, నా సంపదలన్నీను బ్రాహ్మణుని యొక్క కోపాగ్ని చేత శీఘ్రమే భస్మీపడడం కావాలని నేను భావిస్తున్నాను, వాంఛిస్తున్నాను. దాని వలన భవిష్యత్తులో నేను అట్టి అమంగళకర లక్షణముల చేత నిర్దేశితుని కాకుండా ఉంటాను. పరిశుద్ధ మహారాజు ఈ విధంగా పశ్చాత్తాపం చెందుతూ ఉండగా ముని బాలకుడు వసగినటువంటి శాప కారణమున తక్షకుని కాడిచే కలగనున్న తన మృత్యువును గుర్చిన వార్తను విన్నాడు. అది ఐహిక విషయముల ఏడ విరక్తికే కారణము కానున్నందున పరీక్షిత మహారాజు ఆ వార్తను శుభవార్తగా స్వీకరించాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, పరీక్షిత మహారాజు కృతజ్ఞత భావన కలిగి ఉన్నాడు కాబట్టి చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా మళ్ళీ ఒకసారి అతను పునఃపరిశీలన చేసుకుని అతను దానికి ఒక మంచి అవకాశంగా అతను భావిస్తున్నాడు అనమాట. కృతజ్ఞత భావం లేనటువంటి వ్యక్తి అయితే ఏమనుకునేవాడు, ఈ విధంగా స్వామి కృషి ఈ విధంగా చేస్తాడా, వాడు శృంగి చాలా చిన్నపిల్లవాడు నన్ను శపిస్తాడా అనేటువంటి భావం వచ్చిండేది. కానీ అతనికి మునులు ఎదురైనప్పుడు అతనిలో కృతజ్ఞత భావం వచ్చింది. ఎందుకంటే ముందు ముందు మనకి మునులు ఆయన చేసిన ప్రార్థనల ద్వారా మనకు అర్థమవుతుంది, చేసినటువంటి పొరపాటుకి పశ్చాత్తాప పడ్డాడు కాబట్టి తర్వాత మునులు పట్టి అతను కృతజ్ఞత భావం చూపించగలిగాడు. ఇక్కడ పశ్చాత్తాప పడకపోతే అక్కడ అతను కృతజ్ఞత భావం చూపించలేడు. కాబట్టి ఏమర్థమవుతుంది, కృతజ్ఞత భావం మనలో కలగాలి అంటే చేసినటువంటి పొరపాట్లకు పశ్చాత్తాప పడడం నేర్చుకోవాలి.
సో హీ సేస్ ఇన్ ది 13th వర్స్ ఆఫ్ ది సేమ్ చాప్టర్ ఫస్ట్ క్యాంటో 19th చాప్టర్ 13th వర్స్ ది ఫార్చునేట్ కింగ్ సెడ్ ఇండీడ్ వి ఆర్ ది మోస్ట్ గ్రేట్ఫుల్ ఆఫ్ ఆల్ ది కింగ్స్ ఫర్ ట్రైయింగ్ టు గెట్ ఫేవర్స్ ఫ్రమ్ ది గ్రేట్ సోల్స్. Generally, you sages consider royalty as refused to be rejected and left in a distant place. Here again, the feelings of gratitude are combined with feelings of genuine insignificance. You cannot feel fully grateful unless you feel your insignificance. So here he doesn't feel, well, I am the grandson of Parikshit, Yudhishthira Maharaj, and it is quite natural that all of you came. He is feeling that out of your own consideration, even though I am most unqualified, because you all respect Pandavas so much, you come. Not because of anything that I have done. And this was possible for him to feel because he repented previously his misdeed. As he had he justified his previous misdeed, he wouldn't have been able to express this. His consciousness would have been covered. So, our acharyas, even Bhaktivinoda Thakur, when you study Sharanagati, some time ago we did this, when you study Sharanagati, the first song is on Dainya. He expresses how terrible he feels about all the sins that he has done. There's not a sin that I have not committed thousands of times. That's how he is. Now, when you look at his life, it's not like that. But that's how subjectively he was feeling. Unless one feels that way, and to do this you need knowledge. If you really want to do proper repentance, you can't do it in ignorance. If you do it in ignorance, you'll become discouraged. So unless you're supported by proper Shravanam Kirtanam practices, the deep repentance for our mistakes cannot take place. You'll become afraid. When you start facing your heart for all the offenses and sins you have committed, you feel hopeless. You feel, my God, this is really terrible. And you might become so discouraged, you might say, I'm not really fit for devotional service. I have to go somewhere else. That is also ignorance. Where will you go? Because you cannot go anywhere. Knowledge is that wherever you go, you are servant of Krishna. Since you are servant of Krishna anywhere, so you should stay in the situation Krishna has provided for you rather than trying to find some other situation to serve Krishna. This is all a consequence of knowledge. So gratitude is, as I said, it's a principle which works with as a foundation for jnana and also for bhakti, the higher stages of bhakti. If you try to do these things without proper understanding, either it'll be sentimental or it'll be time marking. For the time being you may say something but you don't really feel anything afterwards. These feelings of a devotee are a constant companion which prevent him from falling down, because he feels totally indebted for the position of knowledge he's in. And in that position of indebtedness, he never falls down. Never falls down. You can prevent fall down simply by properly understanding the principle of gratitude.
ikkada 13th shlokam mana gamaniste bhagyasalaina rendu raju palikanu mahatmulaku anugraha patrulaku samasta rajulalo memu nikkamuga dhanyatamulamu sadharanamuga meevanti varu rajakumulo rajakulamunu malanyamu vale tejimpadagina daniganu mariyu dooramuga vidiyodagina daniganu bhavincharu ani sadharanamuga meelanti rishipungavulu ee rajakulanni మురికిలాగా త్యజింపదగిన దానిలాగా భావించి దీనికి దూరంగా మీరు ఉంటారు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ ఏమవుతుందంటే, ఈ పరీక్షిత మహారాజు కృతజ్ఞత భావన ప్రకటిస్తున్నాడు, దాంతోపాటు తన యొక్క తుచ్చమైనటువంటి అల్పస్థితిని కూడా ప్రకటిస్తున్నాడు. ఇక్కడ ఆయన ఏ విధంగా అంటలేదు, నేను పాండవుల మనవుణ్ణి కదా, పరీక్షిత మహారాజుని కదా, అందుకే మీరు నా దగ్గరికి వచ్చారు అనడం లేదు. మీరందరూ కూడాను ఆ పాండవుల పట్ల ఎంతో అనురాగాన్ని కలిగి ఉన్నారు, అందుకని మీరు నా మీద దయతో వచ్చారు, నేనెంత తుచ్చమైన స్థితిలో ఉన్నప్పటికీ అంటున్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ కృతజ్ఞత దేంతో కలిసింది, మన యొక్క తుచ్చమైనటువంటి స్థితితో కలిసింది. ఈ తుచ్చమైన స్థితి అనేటువంటిది మనకు తెలుసుకుందే, నిజమైనటువంటి కృతజ్ఞత మనకి రాదు. అదే మనం భక్తుల ఠాకూర్ కీర్తనలో కూడా ఇంతకుముందు ఒకసారి శరణాగతి మనం చెప్పుకున్నాం. ఇక్కడ అందులో దయనీయమైనటువంటి సూత్రం చెప్పేటప్పుడు మొదటి కీర్తనలో ఆయన ఏం చెప్పాడంటే, నేను చాలా 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 తప్పులు చాలా పాపాలు చేశానని ఒక స్థితిలో ఏం చెప్తున్నానంటే, భక్తుల ఠాకూరు నేను ఒక్కొక్క పాపము వేల సార్లు చేశాను, నేను వేల సార్లు చేయని పాపమే లేదు అంటున్నాడు. భక్తుల ఠాకూర్ జీవితం చూస్తే ఆ విధంగా ఉందంటే లేదు, కానీ ఆయన ఆ విధమైన చైతన్యంతో ఆ వినయాన్ని తన కల్పస్థితిని భావిస్తున్నాడు అనమాట. ఇటువంటి స్థితి వచ్చినప్పుడు కృతజ్ఞత భావం వస్తుంది. ఇంకొకటి ఏమంటే, నిజమైన జ్ఞానస్థితిలో ఈ రకమైనటువంటి ఆ తుచ్చమైన మనస్థితిని మనం గుర్తించాలి. నిజమైన జ్ఞానస్థితి లేకుండా మన యొక్క మన తుచ్చమైన స్థితిని గుర్తించుకుంటూ కూర్చున్నట్టు నిరుత్సాహం వచ్చేస్తుంది. నిరుత్సాహం వచ్చి భక్తి చేయడానికి మనకు ఉత్సాహం రాదు. మీకు అనిపించేస్తుంది, అబ్బా ఇంకా ఇన్ని దోషాలు ఇన్ని లోపాలు ఉంటే ఇంకేంటి ఇక్కడ భక్తి చేసే, దీనికన్నా వేరే మార్గం ఎత్తుకోవడానికి బయటికి ఎడకన్నా పోతే మంచిది. ఎడికి పోతావు నువ్వు, ఎక్కడికి పోయినా నువ్వు కృష్ణ సేవకుడువే. అందుకనే అక్కడికి పోయినా ఇక్కడ పోయినా కృష్ణ సేవ చేయాల్సింది. దాని బదులు కృష్ణుడి దగ్గర ఎక్కడ ఏర్పాటు చేశాడో అక్కడ నువ్వు కృష్ణ సేవ చేసుకుని జ్ఞానాన్ని పొందడే ప్రయత్నిస్తే మంచిది. అందుకనే ఈ జ్ఞానాన్ని భక్తిని పొందడానికి ప్రాథమిక సూత్రం కృతజ్ఞత. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది లేకుండా మనం ఊరికనే మనం చేస్తున్నటువంటి భక్తి ఎలా అనిపిస్తుందంటే, ఉంటే మూఢనమ్మకాల స్థితిలో ఉంటుంది, లేకపోతే తాత్కాలికంగా సమయానికి ఏదో మనం చెప్పేస్తాం, తర్వాత మనం దాన్ని పట్టించుకోము, మనం ఆచరించాం. అలా కాకుండా ఎప్పుడైతే కృతజ్ఞత మనం తీసుకుంటామో మనల్ని పతనం కాకుండా కాపాడుతుంది అన్నమాట. భక్తి సేవలు మనము కింద పడిపోకుండా
చూస్తున్నాం. When you look at it from one side, it appears green. When you look at it from another side, it appears yellow. When you look at it from another side, it appears blue and red. And sometimes multiple colors. And only a person who knows the value of gems can actually fully appreciate these things. For a person like me, I think of this precious gem just as a stone. And I start beating it with, you know, my cloth with it to wash the cloth or something like that. These are very, very deep qualities. In our scriptures, there are so many angles of vision in which they are presented. And Srila Prabhupada also recommended that we should study these things from different angles of vision. So that, you know, we can, actually this is all Krishna Bhakti. This is all features of Krishna Bhakti. Because Krishna Bhakti is oceanic and unlimited, therefore you can study it from different angles. So last time we spoke it, I don't remember what I spoke last time. Whether it's blue color or red color, I don't remember. This time it appears green, I don't know. So I don't know, this sometimes transpires, it's all within Krishna's control.
ఇక్కడ ఈ లక్షణాలన్నీ ఏవైతే మనం మాట్లాడుకున్నా, ఇవన్నీ వైడీర్యం లాంటివి. వైడీర్యం ఒకవైపు చూస్తేనేమో ఆకుపచ్చ రంగు, ఒకవైపున పసుపుపచ్చ రంగు, ఒకవైపు నీలిరంగు, ఒకవైపు ఎరుపు రంగు, ఎట్లెట్లో రకరకాల రంగుల్లో కనపడుతుంది. వైడీర్యం విలువ తెలిసిన వ్యక్తి దాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతాడు. నాలంటి విలువ తెలియనివాడైతే దాన్ని బట్టలు తుక్కుడాకు ఇంకో దానికి ఉపయోగించుకుంటుంటాడు. అట్లే ఈ కృష్ణ చైతన్యం అనేటువంటిది, ఇది చాలా చాలా గాఢమైనటువంటిది. అసలు వాస్తవం కృష్ణ భక్తి అంటే ఇదే. ప్రభుపాదులు గారు కూడా దీన్ని నిర్దేశించారు. ఈ కృష్ణ చైతన్యంలో ఈ భక్తి అనేటువంటి అంశాన్ని విభిన్న కోణాల నుంచి అధ్యయనం చేయమని చెప్పారు. ఆయన మనకు నిర్దేశించారు ఈ విధంగా చెప్పమని. అందుకనే ఇక్కడ ఈ భక్తిని మనం ఈ విధంగా అధ్యయనం చేయాల. మనం పోయినసారి ప్రభు వచ్చినప్పుడు ప్రభు అప్పుడు ఏదో ఆకుపచ్చ రంగులో చెప్పారేమో, ఇప్పుడు ఇంకొక రంగులో చెప్తున్నారు. ఇదంతా కృష్ణుడికి ప్రేరణ అంతే. కృష్ణుడు ఎలా ప్రేరేపిస్తే ఆ విధంగా చెప్పడం. కృతజ్ఞతలు ఏమన్నా ఒకటి రెండు ప్రశ్నలు ఉన్నట్లయితే అడగండి.
If you so desire, please let me know how to deal in the situations when we are in a place where we are serving together with immediate superiors and tend to feel bad when apparently mistreated or when we don't get what we want. How do you immediately get back to feelings of gratitude? Nice.
ప్రశ్న ఏమిటంటే, మనము మనకి పెద్దవాళ్ళతో కలిసి సేవ చేస్తున్నాం. పెద్దవాళ్ళు అంటే మన వెంటనే ఉండేటువంటి పెద్దవాళ్ళు. ఆ పెద్దవాళ్ళతో కలిసి మనం సేవ చేస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఏమిటంటే ఇటువంటి భావాలు కలుగుతుంటాయి. వాళ్ళు మనల్ని చెడ్డగా చూశారని, మనల్ని సరిగా చూసుకోలేదని, పట్టించుకోలేదని, లేదనంటే మనకు కావాల్సింది ఇవ్వలేదని, ఇటువంటి భావాలు కలుగుతుంటాయి మనకి. మనకు అడిగింది ఇవ్వలేదు, మనల్ని పట్టించుకోలేదని. అటువంటి అప్పుడు వాళ్ళ పట్ల ఎట్లా కృతజ్ఞత భావాన్ని మనం ప్రకటించాలి?
If I understand your question correctly, what you're asking is, while dealing with immediate superiors, sometimes we feel not treated properly, and then we lose our enthusiasm, we begin to feel bad. How to recover from such feelings quickly? Well, rather than saying quickly, what I would say, how quickly depends on how well you apply. What is the step that you should take? You should feel regretful, just the way Maharaj Parikshit felt regretful for misjudging Shamika Rishi. It was a misjudgment. That's what he did. He thought Shamika Rishi was feigning to be in trance, pretending to be in trance. Because he thought he was pretending to be in trance, he took that silly action. Similarly, what you are perceiving as a mistreatment may not be a mistreatment. It is our perception that is feeling that way. So if you sincerely regret it, Krishna will give you another way to see that same event. What you are seeing immediately as a mistreatment, it will appear as a great opportunity to develop a closer relationship with that devotee. Today is Advaita Acharya's appearance day, so I would like to recite that story. When Kamalakanta Vishwas wrote a letter to King Prataparudra, he wrote that Advaita Acharya is the Supreme Personality of Godhead, and somehow or the other he has incurred a debt of 300 rupees. Please absolve him of this debt. Kamalakanta Vishwasa was the secretary of Advaita Acharya. He knew everything about Advaita Acharya. So somehow this letter, although it was meant for the king, it went to Lord Chaitanya, because Lord Chaitanya is the Supreme Lord. And Lord Chaitanya, when he read this, he said, whatever you've said in the first part of the letter is perfectly true. He is the Supreme Personality of Godhead. But you rascal, you think that the Supreme Lord can fall into debt? And he chastised him severely. And Kamalakanta Vishwasa, of course he was a devotee, but he was feeling a little bit low, because he didn't really intend it as an insult. He was intending it as a service. But even though he was intending it as a service, it was done with a misconception. And Lord Chaitanya had to teach all those people who support the Daridranarayana idea. Later on, he wanted to condemn this idea that the Lord can never become, you know, a debtor. So, in order to condemn this, Lord Chaitanya very severely chastised Kamalakanta Vishwasa. When Advaita Acharya heard this, he was jumping in ecstasy. He was telling Kamalakanta, you are so fortunate. I have not received this fortune from Lord Chaitanya all these years. I am always trying to be a servant of Lord Chaitanya. He treats me like a master. I want to be chastised by him, so it will be clear once for all who is the master and who is the servant. So he got Kamalakanta Vishwasa by the association of Advaita Acharya, got to see the whole thing from a different perspective. How dear Lord Chaitanya considered him, because he was the secretary of Advaita Acharya. For the time being, he couldn't see that before Advaita Acharya gave him that. So when you look at it from a different perspective, what appears to be a mistreatment may be the greatest blessing. It shows that that person is demonstrating closeness with you. Only when you are close with somebody, you can shout at them or, you know, if I consider you very distant, I will never chastise you. I will always say,
Prem Prabhu, you are a very nice boy. You are chanting through 3 or 4 nice rounds every day. You know, you are wearing nice kantimala and your tilak is beautiful. And I will keep on praising you. But if I consider you close, I will also say a few other things. So what appears to be mistreatment is actually royal treatment. Royal treatment. Because only when somebody considers you so close, they can speak freely like that. Of course, if you are a fool, you can speak freely to anybody. But as understanding that Krishna is guiding our superiors, so they are not just foolish. They have some higher purpose. That purpose may not be visible to us. But one thing is clear. They are treating us like this because they consider us capable of handling it. A wife who comes newly, a bahu, a daughter-in-law, she is not chastised by the mother-in-law. She chastises the daughter only. Although it's meant for the daughter-in-law, she chastises the daughter. So if I chastise him, it might be for you. Or to say another way, when you appear to be mistreated, it may be for your neighbor. But the confidence is not there that the neighbor can take it, so I chastise you.
పెద్దవాళ్ళు నన్ను అగౌరవపరిచారని చెప్పేసి భావించినప్పుడు మనం మొట్టమొదటి చేయాల్సింది ఏమిటంటే మనం పశ్చాత్తాపడడం. అరే ఈ నన్ను ఎందుకంటే మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నామేమో. ఇప్పుడు పరీక్షిత మహారాజు కూడా అట్లే అనుకున్నాడు, ఈయన కపట ధ్యానం చేస్తున్నాడు ఈ సమయ కృషి అని చెప్పి అనుకున్నాడు. తర్వాత వెళ్ళిన తర్వాత నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని చెప్పి మళ్ళీ ఆయన పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడడం వల్ల ఏంటంటే కృష్ణుడు మళ్ళీ నీకు మంచి ఏర్పాటు చేస్తాడు. దానివల్ల ఏదైతే నువ్వు నిన్ను అగౌరవపరిచారని భావించావో అదే సన్నివేశం ద్వారా నువ్వు ఆ వ్యక్తికి మరింత దగ్గరయ్యి అతని పట్ల కృతజ్ఞత పెంచుకునే అవకాశం వస్తుంది. కనుక ఆ విధంగా మనం భావించినప్పుడు నేనేం తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పేసి ముందు మనల్ని మనం పశ్చాత్తాపడినట్లయితే దానివల్ల మనము చక్కగా ఆ వ్యక్తిని అర్థం చేసుకునే సన్నివేశం కృష్ణుడు కల్పిస్తాడు. అద్వైతాచార్య ఆవిర్భావ దినోత్సవం ఉన్నాడు ఈ రోజు. దీనికి సంబంధించి ఒక చరిత్ర మనం చెప్పుకుంటే, కమలకాంత విశ్వాసం అని చెప్పి అద్వైతాచార్య కార్యదర్శి, ఆయన రాజు ప్రతాపరుద్రుడికి ఉత్తరం రాస్తాడు. ఏమంటే అద్వైతాచార్య దేవాదిదేవుడు 300 రూపాయలు అప్పు పడ్డాడు, తీర్చేది ఏదో చూడండి మీరు అన్నాడు. ఆ ఉత్తరం రాజు ప్రతాపరుద్రుడికి వెళ్లకుండా చేతనే మహాప్రభు చేతికి వెళ్ళింది. ఆయన దాన్ని చదివి మొదటి భాగం బాగానే ఉంది, అద్వైతాచార్య దేవాదిదేవుడు నిజమే. రెండోది ఏమంటే అద్వైతాచార్య అప్పు పడ్డాడు, భగవంతుడు ఎట్లా అప్పుపడతాడని చెప్పేసి చైతన్య మహాప్రభు చాలా కోపం చెంది కమలకాంత విశ్వాసాన్ని తీవ్రంగా మందలించారన్నమాట. ఎందుకనంటే కమలకాంత విశ్వాసం అతని పాపం భక్తుడు ఈ మాటకి అతను చిన్నపుచ్చుకున్నాడు. చైతన్య మహాప్రభు తిట్టగానే నేను, ఎందుకంటే ఆయన కూడా ఉద్దేశపూర్వకంగా చేయలేదు అది, ఆయన ఒక సేవాభావంతోనే అద్వైతాచార్య అప్పు తీర్చుదాము అనే సేవాభావంతో చేశాడు. చేశాడు గాని తప్పుడు అవగాహనతో చేశాడు. అందువల్ల చైతన్య మహాప్రభు అతను తీవ్రంగా మందలించారు. ఎందుకని మందలించారు అంటే ఈ భవిష్యత్తులో దరిద్ర నారాయణ సిద్ధాంతాలకి మద్దతు పలికే వాళ్ళందరినీ కూడాను ఇతను ఆధారం అవుతాడని చెప్పి అతను బాగా మందలించారు. భగవంతుడు ఏంటి అతను అప్పు పడడం ఏంటని చెప్పి చైతన్య మహాప్రభు తిడితే బాధపడుతున్నాడు ఇతను. అద్వైతాచార్యకి విషయం తెలిసింది, కార్యదర్శిని పిలిచారు. పిలిచి ఏమైందంటే ఈ విధంగా తిట్టారని చెప్తే, నువ్వు ఎంత గొప్ప కృపను పొందావు, నేను ఎప్పటి నుంచి అంచేత తిట్టించుకోవాలని చూస్తున్నాను, నాకు వల్ల కావడం లేదు, నువ్వు తిట్లు తిన్నావు. ఎందుకంటే ఎప్పుడు నన్ను చూసినా ఆయన నన్ను యజమానిగా చూస్తాడు, ఆయన సేవకుడిగా ఉంటాడు. ఒక సేవకుడిగా తిట్లు పడేది, ఆయన నిన్ను సేవకుడిగా నిన్న దగ్గర తీసుకున్నాడు కాబట్టి నీకు ఆ తిట్లు వచ్చాయి అని చెప్పి తన్మయత్వంతో నాట్యం చేశాడు. అప్పుడు ఈయన అవగాహన మళ్ళీ మారింది కమలకాంత విశ్వాసది. అద్వైతాచార్య సాంగత్యం వల్ల మారింది. సాంగత్యాన్ని ముందు మహాప్రభు నన్ను తిట్టారు అని చెప్పేసి బాధపడుతున్నాడు. ఇట్లా మనం కూడా ఈ అవగాహన దృష్ట్యా చూస్తే అతను మనం తిట్టింది అది మన సన్నిహితం అయితేనే మనం తిట్టారు. ఇప్పుడు మనం దూరం ఉన్నంతసేపు కూడా మనల్ని ఎవరు తిట్టారనమాట. మన దూరం ఉన్నంతసేపు బాగున్నావా, మంచిగా 2-3 మాటలు జపం చేస్తున్నావా ప్రేమ ప్రభు, లేదా కంటిమాలు బాగా వేసుకున్నావా, తిలకం బాగా పెట్టుకున్నావా, ఇవన్నీ కూడా మాట్లాడతారు. దగ్గరికి అయితే ఇంకొంచెం చెప్పాల్సిన వేరే ఉంటాయి. ఆ వేరే తీసుకోవడానికి ఎప్పుడంటే దగ్గర అయినప్పుడే. అందుకని చైతన్య మహాప్రభు ఈయన్ని దగ్గరగా తీసుకున్నారు కాబట్టి ఆ విధంగా మందలించారనే అవగాహన అద్వైతాచార్య అతనికి కలిగించారు. మన విషయంలో కూడా అంతే అనమాట. మనల్ని వీళ్ళు దగ్గరగా తీసుకుంటున్నారు కాబట్టి మనల్ని మందలిస్తున్నారు, మనం తిడుతున్నారు. ప్రయోజనం వేరే ఉంటుంది దానికి, మనకి ఇప్పుడు అర్థం కాదు. రకరకాలుగా ఉండొచ్చు ప్రయోజనం. ఒక్కోసారి తిట్టేది నన్ను కాదు, పక్కనుండి కావచ్చు. అయితే అతను తీసుకునేంత సామర్థ్యం లేదు కాబట్టి నన్ను కావచ్చు. ఇప్పుడు అత్తగారు కొత్తగా కోడలు వస్తే కోడలు ఏం తిట్టదు, కూర్చునే తిడుచుంది. ఎందుకంటే కోడలకు తీసుకునే శక్తి లేదు కాబట్టి కూతురు ద్వారా కోడలు నేర్పిస్తుంది. అట్లా మనకి యజమాను నన్ను తిడుతున్నారు ఎందుకంటే నేను తీసుకునే సామర్థ్యం నాకుంది, పక్కన వాడికి లేదు. కాబట్టి ఆ అవమానించేది ఆ తిట్టేది పక్కన వాడిని, నా ద్వారా నేర్పించేది అయ్యుండొచ్చు. ఇట్లా మనం అవగాహన చేసుకుంటే ఆ వ్యక్తి పట్ల మనకి ఎంతో కృతజ్ఞత పెరుగుతుంది అన్నమాట.
సో some suggestion for you. If you approach it with the right understanding, things become easier. If you are in a mood of service, then knowledge will prevail. If you are not in a mood of service, ignorance will prevail. And when ignorance is there, you can't say anything properly. So you have to be in a mood of service.
ఇట్లా సరైన అవగాహన పెట్టుకుంటే మనం దీన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు. అంటే దానికి సేవభావన కావాలి. సేవభావన అంటే సరైనటువంటి జ్ఞానస్థితిలో ఉంటాం. సేవభావన లేకపోతే జ్ఞానస్థితిలో ఉండవు, అజ్ఞానంతో ఉంటాం. అందుకని దీనికి ముఖ్యం సేవభావన.
In what mood should a devotee call Hey Krishna Karuna Sindhu? And what is the deeper meaning of it? Similar prayer also.
హే కృష్ణ కరుణాసింధు అనేటువంటి ప్రార్థన ఉంది కదా, భక్తుడు ఎటువంటి భావంతో ఆ ప్రార్థన చేయాలి?
There is also a prayer that we sing every morning. Shri Guru Karuna Sindhu, Adhama Janar Bandhu, Lokanad Lokira Jivana. So, Adhama Janar Bandhu, and same thing there, Hey Krishna Karuna Sindhu, Dina Bandhu Jagatpate. Same meaning. One should feel, I am very insignificant. Unless one feels insignificant, one cannot understand the compassion of Krishna. Actually, at the time of total annihilation, all the living entities emerge into the body of Mahavishnu. And they are living in dormancy. There is no birth, death, old age, disease. There is no adhyatmika klesha, adhidaiva klesha, adhibhagika klesha, nothing. So Krishna can leave us alone. Because really, from our perspective, that is what suffering is. But from Krishna's perspective, that is not suffering. Krishna's perspective, suffering is we are not participating in the Ananda Leela of the Lord. So, He is giving us an opportunity to render some service to Him. It's a great privilege. And we should see that compassion of Krishna. He's got millions of devotees serving Him with precise devotion. Nothing ever goes wrong. Prasadam is never over salty or under salty. And like this morning, our temple president, Devati Raman Prabhu, was saying, you know, we are taking a lot of precautions to serve the deities very nicely, although so many mistakes happen. But still we are trying for, you know. So we are feeling grateful that even though we are not perfect, Krishna is giving us so many opportunities. This is Krishna's Leela, na? To allow us to dress Him, to sing in front of Him. This is all Krishna's Leela. So when we sing like this, Hey Krishna Karuna Sindhu, Dina Bandhu Jagatpate, we are actually appreciating Krishna's compassion to give us that freedom to choose to serve Him in different ways. This is His freedom. And this is His compassion.
ఇక్కడ హే కృష్ణ కరుణాసింధు దీనబంధు జగత్పతి అనే ప్రార్థనకి సమానంగా ఇంకొక ప్రార్థన కూడా ఉంది. మనం ఉదయాన్నే పాడుతుంటాం, శ్రీ గురు కరుణాసింధు అధమజనార్బంధు. దీని అర్థం ఏంటంటే మనల్ని మనం ఎంతో అల్పమైనటువంటి తుచ్చమైన వ్యక్తులుగా మనం భావించటం. దాని ద్వారా మనం ఏంటంటే కృష్ణ యొక్క దయను మనం గుర్తించగలుగుతాం, కృష్ణుడు మనకిచ్చిన సేవను గుర్తించగలుగుతాం. వాస్తవంగా ప్రళయకాలం వచ్చిందంటే జీవులందరూ వెళ్లి మహావిష్ణువులకు నిద్రాణంగా ఉండిపోతారు. అప్పుడు వాళ్ళకి అక్కడ జన్మోత్తు జరవది లేవు, ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆదేవి క్లేశాలు ఏమీ లేవు. మన యొక్క దృష్టిలో ఏంటంటే బాధ అంటే ఇవే కదా, జన్మూతు జరవ్యాధులు ఈ క్లేశాలే మన దృష్టిలో బాధ. కృష్ణ దృష్టిలో బాధ అంటే ఏమిటంటే ఈ జీవులంతా నా ఆనంద లీలలో పాలు పంచుకోలేకపోతున్నారు అనేది ఆయన బాధ. ఆయన ఏమిటంటే ఆ బాధను మనకి ఆనంద లీలలో పాలు పంచుకునే అవకాశాన్ని ఇవ్వడం కోసం ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఈ సేవా భాగ్యాన్ని మనకు కలిగిస్తున్నాడు అనమాట. నిజంగా ఇది కృష్ణుడు మనకిచ్చేటువంటి దయ అనమాట. కృష్ణుడికి పరిపూర్ణంగా సేవ చేసేటువంటి వాళ్ళు చాలా 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 వేల మంది ఉన్నారు. అసలు వాళ్ళు ప్రసాదం చేస్తే భగవంతుడు కొంచెం ఉప్పు ఎక్కువ కాదు తక్కువ కాదు అంత చక్కగా సేవ చేసే వాళ్ళు ఉన్నప్పటికీ భగవంతుడు మనకి సేవ చేసే అవకాశం ఇస్తున్నాడు. ఉదయం పెద్ద పర్వతం మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు, విగ్రహాల యొక్క అలంకరణ గాని అవి చూసుకునే విషయాలు ఎంతో జాగ్రత్త వహిస్తున్నాము, ఏదో విధంగా లోపాలన్నీ సరిదిద్దుకోవాలని ప్రయత్నిస్తున్నాము అని చెప్పి. దీని అర్థం ఏంటి, మనకి మనం ఎంత అపరిపూర్ణులైనప్పటికీ కూడాను కృష్ణుడు మనకి సేవాభాగ్యం ఇచ్చాడు. ఇవంతా కృష్ణలీలదే కదా, కృష్ణ అలంకరించడం కృష్ణలీల, కృష్ణ కోసం పాడడం కృష్ణలీల, ఆ లీలలో మనకి పాలు పంచుకునే అవకాశం కృష్ణుడు దయతో ఇస్తున్నాడు. మనకి ఆ విధంగా మనం పరిపూర్ణమైనదానికి ఆయన అవకాశం ఇస్తున్నాడు అనమాట. హే కృష్ణ కరుణా సింధు అంటే ఆయన ఎంత దయ చూపిస్తున్నాడు చూడండి. ఆ దయను ఈ శ్లోకంలో మనం ప్రశంసిస్తున్నాం. ఏమిటి ఆయన చూపించిన దయ, ఎంత దీనులైనా హీనులైనా మనకి సేవ చేసుకునే భాగ్యం ఇస్తున్నాడు, అది ఆయన మనకు చూపించినటువంటి దయ.
Thank you all very much. I am very grateful to Revati Raman Prabhu. Hopefully not like a computer. And all the devotees for tolerating me. Tomorrow we'll continue part 2. Thank you very much. Srila Prabhupada ki jai. Granthalaya Srimad Bhagavatam ki jai.
కంప్యూటర్ లాగా కాకుండా పెద్ద ప్రభుకి భక్తులందరికీ నిజంగానే నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఇస్ గ్రేస్ కృష్ణస్వామి ప్రభువుకి, శీల ప్రభుపాదికి జై గౌడ పరిమాణం.